కలగడమే నేను చెప్పింది, మీరు అందరూ కూడా నా జీవనం ఏదో ఎక్కువ అని ఆధ్యాత్మికంగా మీకంటే నేను ఎక్కువ స్థితిలో ఉన్నానని, నాకంటే మీరు తక్కువ స్థితిలో ఉన్నారని అనుకుంటే మీరు చెప్పడానికి పనికిరాదు, మీరు కూర్చోడానికి కూడా పనికిరాదు. ఉన్న దొరికితే వస్తువు సద్వస్తువు అది ఎవల్యూషన్ థియరీలో మన మానసిక స్థాయి కొంతమంది కొంచెం మానసిక స్థాయి మంచి స్థితిలో ఉండొచ్చు, కొంతమందికి కొంచెం వెనక స్థితిలో ఉండొచ్చు. అంతేకాని ఉన్నది ఒకటి, పరమేశ్వరుడు హృదయంలో ఏముందో, నా హృదయంలో ఏముందో, బ్రహ్మస్వామి హృదయంలో ఏముందో, నీ హృదయంలో అందులో ఏమి సందేహం. ముందు పైకి వెళ్ళటం ముందు భౌతికంగా అంటారా మేము అనుకో పైకి వెళ్ళాం అని అనుభవం పెట్టండి, పైకి వెళ్ళిన వాళ్ళ కింద పడిపోవటం తర్వాత. ఇది నేను చెప్పటం లేదు, అయోధ్యకాండలో రాముడు తన తమ్ముడు భరతుడితో చెప్పిన మాట. భౌతికమైనటువంటి స్థాయి లౌకికమైన స్థాయి అలా ఉంటుంది. జీవితంలో మన ఆధ్యాత్మికంగా ఎంత అభివృద్ధి పొందాము అదే నిజమైన ఆస్తి, అదే నిజమైన ఆస్తి. మన మనస్సు ఎంతవరకు వికసించింది అదే నిజమైన ఆస్తి. మనం అందరం చేసేది ఒకటి, మనం శరీర ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాం, కానీ మన మానసిక ప్రవర్తన, మానసిక ఆరోగ్యం అది మనం పట్టించుకోవాలి. ఎవరైతే మానసిక ప్రవర్తన, మానసిక ఆరోగ్యాన్ని, మానసిక స్థాయిని ఎవరైతే వాళ్ళు అభివృద్ధి చేసుకుంటున్నారో వాళ్ళు ఆధ్యాత్మికంగా అభివృద్ధి వస్తుంది. నా మనసులో ఏం జరుగుతుందో నేను పరిశీలించినప్పుడు నేను ఆధ్యాత్మికంగా అభివృద్ధిలో రావడానికి అవకాశం లేదు. మన అభివృద్ధిలోకి వచ్చిన పతనం అయిపోయినా ముందు మనసు ప్రధానం. అంటే మీరు అందరూ నాకు ఎలా గురువు, మీరు ఆసక్తిగా వింటుంటే నేను చెప్పగలరు, మీరు ఆసక్తిగా వింటారనుకోండి నేను ఎవరితో చెప్తుంటాను అంటే ఆ కోణంలో చూసినా ఎంతో ఆసక్తిగా మీరు వింటున్నారు కాబట్టి మీరు అందరూ నా గురువులే. ఇందులో సభా గౌరవాన్ని బట్టి నేను చెప్పటం కాదు, నా గౌరవాన్ని చూపుతున్నాను. ఒకటి శరీరము, రెండు మనస్సు, మూడు భావం. ఈ మూడు ఏమి తేడా వచ్చినా ఆధ్యాత్మికంగా మనిషి అభివృద్ధి పొందారు. హృదయంలో ఏముందో మనస్సులోకి అదే రావాలి, మనస్సులో ఏముందో సరిగ్గా మూడు చోట అదే చేయాలి. మూడుతో ఏది చెబుతున్నా చేతితో వచ్చింది. ఈ క్రమంలో ఏది తేడా వచ్చినా, ఎక్కడ పొరపాటు వచ్చినా, ఎక్కడ అపశృతి వచ్చినా వాడు ఆధ్యాత్మికంగా పతనం అభివృద్ధిలో పెరగడానికి అవకాశం. అంటే ప్యూరిటీ ఆఫ్ థాట్, ప్యూరిటీ ఆఫ్ బాడీ, ప్యూరిటీ ఆఫ్ స్పీచ్, ప్యూరిటీ ఆఫ్ యాక్షన్. నాట్ ఓన్లీ మెడిటేషన్ బట్ యాక్షన్ ఆల్సో ఇట్ ఈస్. కేవలం ధ్యానం ఒకటే సరిపోదు, పని కూడా చేయాలి, సత్కర్మ కూడా చేయాలి. మనం ఈ ప్రపంచంలో ఎందుకు వచ్చాం, మన ఆధ్యాత్మికంగా అభివృద్ధి అవ్వడానికి భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని ఎవరూ కూడా దుర్వినియోగం చేసుకోవచ్చు, సద్వినియోగం చేసుకోవాలి. మీ నామం అయినా సరే మీకు ఇష్టం వచ్చిన నామం రామనామం, కృష్ణనామం, శివనామం, ఏదో నామాన్ని శ్రద్ధగా నామం చెప్పి తులసీదాస్ ఒక మార్చి ఒక గదికి ఇంకో గదికి మధ్యన గడప, ఆ గడప మీద కనుక దీపం పెట్టుకుంటే ఆ రెండు గదికి కూడా వెలిచి పడతాను. అదేవిధంగా మన హృదయానికి, మన మనస్సుకి, మన బాహ్యానికి ఈ నోరు నాలికి గడప అన్నాడు తులసీదాస్. ఆ గడప మీద ఉన్న దీపం ఏ విధంగా రెండు గదులకి సమానమైన వెలుతురు ఇస్తుందో అదేవిధంగా నా నోటిలో ఎప్పుడు కూడా రామనామాన్ని స్మరించుకుంటుంటే, నా నాలుగు మీద ఎప్పుడు రామనామం కాపురం అంటే, ఈ రామనామం నా లోపలికి బయట నా పరిసరాలకు కూడా వెలుపునిస్తున్నాడు తులసీదాస్. ఇది నా సొమ్ము కాదు, ఈ తులసీదాస్ సొమ్ము అది మీకు అందజేస్తుంది. సర్వసాధారణంగా మనకున్న సంతోషంలో వాటా పంచిపెట్టాలి, కానీ మనకున్న దుఃఖంలో వాటా పంచిపెట్టాలి మంచిది కాదు. మన భారతదేశంలో సైన్స్ని సేవిస్తుని గొప్పవాళ్ళని మనం చూసుకుంటే వాళ్ళకు కూడా దుఃఖాలు ఉన్నాయి. అయితే వాళ్ళ దుఃఖాన్ని కట్టిపెట్టుకున్నారు, వాళ్ళ దుఃఖాన్ని దాచుకున్నారు, వాళ్ళకున్న సంతోషాన్ని పంచిపెట్టారు మహాత్ముడు లక్ష్యం. అప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళకున్న దుఃఖాన్ని సమాధానాన్ని పంచిపెడతాడు, వాళ్ళకి ఏదైనా లాభం వచ్చిన సంతోషం వచ్చిన వాళ్ళు చేస్తారు. ఇది అప్పుడు లక్ష్యం. జ్ఞానం, జ్ఞానం అంటే మన పుస్తకాల్లో చదివిన జ్ఞానం, మన పాఠశాలలో చదివిన జ్ఞానం, అది జ్ఞానం కాదు. ఆత్మను దర్శించారు ఉన్నదాన్ని ఉన్నట్టుగా తెలుస్తుంది జ్ఞానం. లోతైన సత్యాన్ని ఎవరైతే లోతుగా సత్యాన్ని తన అనుభవంలో తెచ్చుకున్నారో వాడే జ్ఞానం ఉంటాడు. ఉన్నది ఉన్నట్టుగా మనం తెలుసుకునే వరకు లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది. మనం ఎంత ప్రయత్నం బృహాలంతో కొన్ని శక్తులు ఇక్కడ యాజ్ఞవేత్తలు ఎవరు అడిగిన ప్రశ్న ఏమిటంటే, కానీ జ్ఞానికి మరణించిన తర్వాత జ్ఞానికి కూడా ప్రాణం పోవటం కదా, ఆ ప్రాణం ఎక్కడికి వెళ్తుంది? సరే మన అంటే కొన్ని దేహంలో ప్రవేశిస్తుంది, అది ఇంకో లోకంలో వెళ్ళాలి, కానీ జ్ఞానం మనకి అని అడిగారు యాజ్ఞవేత్త. ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడు ఈ మాట రమణస్వామికి తన 16వ సంవత్సరంలో మృత్యు యొక్క అనుభవం, మృత్యు యొక్క అనుభవం ఎప్పుడైతే కలిగిందో కాళ్ళు కట్టెల మరి అయిపోయి
பெரிய ஒரு பிரிச்சுக்கு போயிருந்தேன், மொத்தம் சரீரம் வந்து கூட கரல வைப்பேன், சவம் வைப்பேன், மனசு நிலப்பட போயிருந்தேன், சுவாசம் ஆகி போயிருந்தேன், சுவாசம் கூட ஆகு செய்யலேது, சுவாசம் இடிச்சு போயிருந்தேன், சரீரம் அந்த சவம் திண்டாய் சரீரம் மரணிச்சு போயிருந்து ఈ శరీరం శ్మశాన్ని నన్ను తీసుకెళ్తారు, కట్టెలు పుట్టి కాలుస్తారు, భూమి అయిపోతుంది. అయితే నేనేం మరణించడం లేదు, ఎందుకంటే నేను మరణించడం లేదు, శరీరం మరణించింది కదా, మరి నేనేం మరణించడం లేదు, ఎందుకంటే నేను మరణించడం లేదు, మరి శరీరం మరణించింది కదా, నేను అలాగే ఉన్నది, నా అస్తిత్వం ఏమి లోట్లేదు, మరి ఎవరు మరణించారు, శరీరం మరణించింది, మరి శరీరం మరణిస్తే నేనెందుకు మరణించడం లేదు, శరీరం నేను కాదు, నేను ఎవరిని, ఆత్మకు మరణం, శరీరం జన్మిస్తాను కాబట్టి మరణం, మరణం లేని వస్తువు, నిత్యంగా ఉండే వస్తువు ఈ శరీరానికి దానికి అనుమాత్రం కూడా సంబంధం లేని వస్తువు, అనుమాత్రం కూడా సంబంధం. ఇక్కడ అంతకుముందు రామస్వామి పొందిన లాభం ఏంటంటే మనస్సు అంతరముఖం, అంతరముఖ దృష్టి ఎప్పుడైతే నీకు కలిగిందో అప్పుడు మోక్షం చేర్చుకుంటుంది. నీకు ఎప్పుడైతే అంతరముఖ దృష్టి కలిగిందో, నీ మనసు లోపలికి ఎప్పుడైతే దిగిందో, ఆత్మ ఎప్పుడైతే తాకిందో, అది ఎప్పుడైతే అక్కడ స్థిరపడిందో, అప్పుడు జ్ఞానశక్తి పిండి కాయ అవుతుంది, కాయ పండు అవుతుంది, పండు అయిన తర్వాత రాలిపోతుంది. ఇందులో లోక విరుద్ధం ఏదైనా ఉందా, ఇది ప్రకృతి సహజం, ఇందులో లోక విరుద్ధి ఏం లేదు, అందులో ఏముంది అని అనుకుంటాం. అయితే మన శరీరం పిల్లవాళ్ళుగా మనం ఉన్నాం, పెద్దవాళ్ళు ఎంత ముసలివాళ్ళు అయిపోవడానికి రెడీగా ఉన్నాం, తర్వాత శరీరం రాకపోతుంది. ఇందులో లోక విరుద్ధులు ఏముంది, మరి ఎందుకు మన శరీరం పడిపోతే మనకి ఏదో భయం వేసినట్టు ఎందుకు అనిపిస్తుంది. కొంతమంది మనుషులు ఎదుట మనుషులు చూసి అసహించుకుంటారు, అది చాలా పొరపాటున ఎదుట మనుషులను చూసి అసహించుకోవటం ఒకటి, సిగ్గు ఒకటి, భయం ఒకటి, ఈ మూడు మంచి కాదు. ఈ మూడు ఒక మీలో ఉంటే అవి విడిచిపెట్టేది. మీరు జ్ఞానులు కండి, జ్ఞానులు బంధువులవద్దు అని వశిష్ఠ శ్రీరామకృష్ణ. సృష్టిలో ఏమి దోషం లేదు, దృష్టిలో దోషం. నువ్వు ఎప్పుడే మీ మనసు శాంతిగా ఉందనుకోండి, అనుకోని మాట్లాడచ్చు, అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది లోకం, మన మనసులో ఎంత దుఃఖం ఉంటే లోకం ఎంత దుఃఖంగా ఉంది. ఇప్పుడు సృష్టిలో నా దోషం, దృష్టిలో నా దోషం నేను చెప్పానండి, మీరు నా మీ ఆనందంలో చూసుకోండి. ఏం చెప్పరా, మీ మనస్సు శాంతిగా ఉంటే లోకం శాంతిగా ఉన్నట్టు, మీ మనస్సు దుఃఖంగా ఉంటే లోకం అంత దుఃఖంగా ఉన్నట్టు చెప్పారు. లోకం మనస్సు యొక్క కల్పితం, ఈ లోకం అంతా కూడా మన మనస్సు యొక్క కల్పితం కాబట్టి మన మనస్సులో ఏముంటే అదే కనిపిస్తుంది. ఇది ఒక లోకమే కాదు, దేవుని కూడా మనస్సు యొక్క ఎవరో అన్నారు ఈ మధ్యనే, మీ హిందూ మతంలో ఇన్ని మార్గాలు ఇంటి మీ దేవతలు. అప్పుడు నేను అన్నాను లోకంలో ఇప్పుడు 300 కోట్ల మంది శరీరాలు, 300 కోట్ల దేహాలు ఉన్నాయి కదా, ఏ 2 దేహాలైనా ఒక లేక ఈ శరీరాల్లో ఒక శరీరానికి ఇంకో శరీరానికి ఎంత భిన్నంగా ఉన్నాయి, అదే 300 కోట్ల మాస. అందుచేత జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం, మతయోగం, ఇంకో యోగం, ముక్కు యోగం ఎన్నో చూపించు. నేను చెప్పినట్టు కొంతమందికి ఇష్టమైనది ఎలా ఉంటుందో అలాగే ఇష్టమైన మార్గం కూడా కొంతమంది మీరు బాగుపడుతున్నారు. మీరందరూ రామభక్తులు అయిపోవాలని మేము కోరుకుంటున్నాం, మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధులు కావాలి, మీరు మనసు సిద్ధి కావాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఏ రూపాన్ని ఆరాధిస్తున్నారో, ఏ నామాన్ని స్మరిస్తున్నారో అది ముఖ్యం కారణం, మీ అభివృద్ధి ముఖ్యం. రాముడు చెప్పారు అన్నదమ్ములు విడిపోతారు, భార్య భర్తలు విడిపోతారు, తల్లి పిల్లలు విడిపోతారు, ఎప్పుడైతే సంయోగం వచ్చిందో వియోగం కూడా తప్పని జీవితం, మన జీవితం నదీ ప్రవాహంలో కానీ సముద్రంలో కానీ ఒక కర్ర ఎక్కడి నుంచో వస్తుంది, ఒక కర్ర ఎక్కడి నుంచో వస్తుంది, 1 గంట 2 గంటలు అయ్యి కొట్టి కడితే ఉంటారు, మళ్ళీ ఏ కరెక్ట్ వస్తుంది, ఆ కర్ర దాన్ని ఆ కర్ర వెళ్ళిపోతుంది, ఈ కర్ర దాన్ని ఈ జీవితం. సంయోగం ఎప్పుడైతే వచ్చిందో వియోగం కూడా అప్పుడే తప్పదు. అదేవిధంగా ఒక ఇంట్లో ఉన్న మనుషులు కూడా అంటే ఏదో కొంత కాలం అంటారు, తర్వాత ముందుకు ఎవరు దాని మీద ఇది ఎవరు తప్పించలేదు జీవితం. అంటే మీరేమి దుఃఖపడతాను, దేని గురించి దుఃఖపడతాను, ఇది నేను చెప్పడం లేదు, శ్రీరామచంద్రమూర్తి చెప్పాను. రాముడు మాటలు చాలా పొందిగ్గా ఉన్నాయి, చాలా బ్యాలెన్స్గా మాట్లాడతాడు, చాలా మర్యాద గల పురుషోత్తం అని చెప్పాడు తెలిసిగా. ఆయన మాటలు ఎంత బాగుంటాయంటే వనవాసం కౌశల్య దగ్గర సెలవు తీసుకురావాలి. అమ్మ నేను వెళుతున్నాను వనవాసానికి, 8 సంవత్సరాలు కాదు, 9 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఆ మాట్లాడతాను ఎంత నేర్పించాను. 9 ఏమి కలిపితే అంత 14 సంవత్సరాలు అని చెప్పవచ్చు కదా, అమ్మ నేను వెళుతున్నాను ఎంతో కాలం కాదు, 9 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. అదేంటి మాట వినసొంతగా చెబుతున్నాడు, అబద్ధం చెబుతున్నది అంత చక్కగా మాట్లాడతారు. మనం ఎదుగున్న వాడు ఎవరైనా కనిపిస్తే ముందు వారి మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదాం అనుకుంటారు. ముందే మనం మాట్లాడితే మన అహంకారానికి, మన పౌరుషానికి, మన రాజరకాలకి అక్కడ బలం వస్తుంది. శ్రీరాముడు ఒక చక్రవర్తికి అల్లు, ఒక చక్రవర్తికి లక్ష్మీదేవి ఆయన అయోధ్యలో రోడ్డు మీద ఎక్కడ పని తెలుసంటే ముందు ఆయన కల్పించేవాడు. ఒక రహస్యం మీరు మనసులో తెలుసుకోవాలి. యాజ్ఞని ప్రేమ చెప్పారంటే నా అస్తిత్వం దేహానికి పరిమితమైనంత కాదు, నాకు కోరికలు ఉన్నంత కాదు. నేను మరణించిన తర్వాత నా ప్రాణం, నా జీవుడు ఇతర శరీరాలకి ఇతర లోకాలకి తప్పనిసరిగా ప్రయాణం. ఇది పరబ్రహ్మ కోరికలు విడిచిపెట్టినవాడు పరబ్రహ్మంలో కలుస్తాడని యాజ్ఞని ఇక్కడ చెప్పలేదు. వాసన సహితంగా, వాసన సహితంగా కోరికలు ఎవరైతే విడిచిపెట్టాడు వారు బ్రహ్మరాజ్యం. కోరికలను నిగ్రహించుకున్నవాడు కానీ కోరికలు అణిచిపెట్టుకున్నవాడు కూడా పరబ్రహ్మలో కలుస్తాడని చెప్పలేదు. వాసన సహితంగా కోరికలు ఎవరైతే విడిచిపెడతారు వారు పరబ్రహ్మ రాజ్యం. ఆ ప్రాణం ఎక్కడికి పోదు, ఆ ప్రాణం ఎక్కడికి ప్రయాణం చేయదు, ఆ జీవుడు ఎక్కడికి ప్రయాణం చేయదు. ఇతర లోకానికి వెళ్ళటానికి, ఇతర దేహంలోకి వెళ్ళటానికి అక్కడ ఏమి లేదు. ఆ శరీరం ఉండగానే ఎప్పుడైతే వాసన సహితంగా కోరికలన్నీ మారిపోయి అప్పుడు ఆ ప్రాణం అర్థమైన లేదు. ఎప్పుడు దేహం ఉండగా ఆ స్థితి రమణ స్వామి 16వ సంవత్సరంలో పొందడానికి చెప్పడం కోసం ఎప్పుడైతే వాసన సహితంగా మన కోరికలను విడిచిపెట్టగలుగుతాం, ఆ క్షణంలో ఆ నిమోషంలో మనం కూడా స్వరూపాన్ని ఏదో 10 నిమిషాలు పూజ చేశాం, ఏదో 10 నిమిషాలు జపం చేశాం అంటే సరిపోదు. ప్రతి నిమిషం ప్రతి గంట నిఘా తీసుకుని చూసుకోవాలి. మనకి జీవ లక్షణాలు పెరుగుతున్నాయి, జీవ లక్షణాలు పెరుగుతున్నాయి చూసుకోవాలి. నేను అవసరం లేని మాటలు మాట్లాడితే నా జీవ లక్షణాలు పెరుగుతాయి. మనం ఆడంబర జీవితానికి అలవాటుపడ్డాము. మాటలు ఆడంబరం, వేషంలో ఆడంబరం, చేష్టలు ఆడంబరం, ప్రవర్తనలో ఆడంబరం. ఇలా ప్రతి జీవితం పొడిగిన దైవందిన జీవితంలో ఎవడైతే ఆడంబర జీవితానికి అలవాటు పడిపోయాడు వాడు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని క్రతువులు చేసినా, ఎన్ని నూనెలు మోసినప్పటికీ వాడికి జీవ లక్షణాలు పెరుగుతున్నాయి. అంటే ఈ మాట నా మాట కాదు అంటే భగవంతుడు మీ క్రతువులను చూడు, మీ ఆడంబర జీవితాన్ని చూడు. దానివల్ల మీకు పుణ్యం వస్తే రావచ్చు, అది వేరే విషయం. ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు జ్ఞానం గురించి మాట్లాడుకుంటున్నాం, సత్యాన్ని గురించి మాట్లాడుకుంటున్నాను, శాశ్వతమైన వస్తువుల గురించి మాట్లాడుకుంటున్నాను, సహజమైన వస్తువుల గురించి మాట్లాడుకుంటున్నాను, నిజమైన వస్తువుల గురించి మాట్లాడుకుంటున్నాను, సర్వస్తువు గురించి మాట్లాడుకుంటున్నాను. ఇక్కడ పుణ్యం గురించి పాపం గురించి తగ్గని మాట్లాడుతున్నాం. మన మనసును దాటి వెళ్ళాలి. ఈ ద్వంద్వలను దాటి వెళ్ళకపోతే ఆత్మచింతన చేయండి, దైవచింతన చేయండి. మీరు పూజలు చేసినా జపాలు చేసినా ప్రయోజనం లేదు, ఆడంబర జీవితానికి అలవాటు పడుతుంది. అంటే ఆడంబర జీవితానికి మనం దూరంగా ఉంటే జ్ఞానానికి దగ్గర పడతాం, మోక్షానికి దగ్గర పడతాం. మీరు ఏ పని చేసినా ఈశ్వరుడు సంతోషం కోసం వచ్చింది. ఒక విషయం మీరు మర్చిపో, మీ మనస్సులో ఏం జరుగుతుంది, మీ హృదయంలో ఏముంది, ప్రతి క్షణం ఈశ్వరుడు చూస్తుంది. నేను మాట్లాడుతుంటే నాకు ఈ మాట ప్రేరణ, నేను ఎందుకు మాట్లాడుతున్నాను, నేను గౌరవం కోసం మాట్లాడుతున్నాను, లేదా ఆడంబరం కోసం మాట్లాడుతున్నాను, ఎందుకు మాట్లాడుతున్నాను అనేది కొన్ని ఈశ్వరుడు సాక్షిగా ఉంది చూస్తుంది. ఈశ్వరుడు నేనుగా ఉండడు, తానుగా ఉంటాడు, సాక్షిగా ఉంటాడు. ఈశ్వరుడు నాలో ఎక్కువ ఉండడు, నీ తక్కువ ఉండదు. అందరికీ ఈశ్వరుడు సమానంగా ఉన్నాడు కాబట్టి మనకు కూడా సమాన దృష్టి వస్తేనే ఈశ్వరు ఆమకం మనకు ఉంది. కానీ మన బుద్ధిలో మాలిన్యం ఉండి, మన బుద్ధిలో దోషం ఉండి, ఇక్కడే ఉన్నప్పటికీ మన బుద్ధిలో దోషం ఉండటం వల్ల దూరంగా ఉన్నాడు అనిపిస్తుంది. నా శరీరం కంటే కూడా నాకు ఈశ్వరుడు నాకు దగ్గరగా ఉన్నాడు, కానీ ఇంకా నాకు దూరంగా ఉన్నాడు అనిపిస్తుంది. ఇంకా అనిపిస్తుంది నా బుద్ధిలో ఉన్న దోషం. ఎప్పుడు చూసినా సందేహాలు, ఎప్పుడు చూసినా అనుమానాలు. మనసు ఎప్పుడు స్థిరంగా ఉండటం లేదు, ఇలా మనసు సందేహాలతో అనుమానాలతో కాలిపోతున్నది అన్నాడు బ్రహ్మస్వామి. సందేహాలు లేని వాణి నువ్వు, సందేహాలు లేని ఆ నీనే నా నీ మనసు లేదు. జీవునికి సందేహాలు ఉన్నాయి, ఆత్మకి సందేహాలు లేవు. నువ్వు ఎవరు? ఆత్మ. ఆత్మకి సందేహాలు లేవు, సందేహాలు లేని ఆత్మ ఏంటి నీ మనసు లేదు. ఒక విషయం నేను మర్చిపోతాను. మనం నేను నేను అంటున్నావు అంటే ఆ నేను దేహానికి పరిమితమైనది, ఆత్మకు పరిమితమైనది కాదు. దేహానికి పరిమితమైన లేవు, మనసుకు పరిమితమైన లేవు, అహంకారానికి పరిమితమైన లేదు. మనమేంటి ఇప్పుడు మనం అందరం నేను నేను అంటున్నాం. నేనే కనుక నిజమైతే మనం నాన్నపోతాం. ఇప్పుడు నా అనుకునే నేను కనుక నిజమైతే సహజంగా ఎందుకు ఉండలేకపోతున్నాను. నువ్వు ఆత్మ, ఆత్మలో సందేహం లేదు. నువ్వు నేనంటున్నావు విషయం, నీకు నీ ఆత్మ ఎందుకు కలిగించే ఆత్మ ఎందుకు పూజలు చేసిన జపాలు తీసిన జనాలు తీసిన నేను మనం నేను నేను అంటున్నాతో నేను ఇంకా మనం ఎంత ఇష్టం. మనం చేసే పూజ, మనం చేసే జపము, మనం మనస్తో చేసే ధ్యానము, మనం చేతులు చేసే దానం, ఈ అన్నింటి యొక్క ప్రయోజనం ఈ నేను కనుక పోకపోతే ఈ దేహగతమైన నేను, ఈ అహంకారగతమైన నేను, ఈ మనోగతమైన నేను, ఈ నేను కనుక పోకపోతే అంతవరకు మనం శవాలను చేసి ఈ నేను కనుక పోకపోతే ఇప్పుడు ఏదైనా మనం విడిచిపెట్టాలి. ఆ నేను కనుక భస్మం కాకపోతే, ఆ నేను కనుక కాలు గూడవకపోతే, ఆ నేను కనుక మట్టి అవ్వకపోతే మనం ఎన్ని దేహాలను ముగ్గారు, ఎన్ని శవాలను ముగ్గారు, నేను లోకాలు తిరగాడు ఎంత దుఃఖం అనుకుంటున్నాను సార్. మీరు పూజ చేస్తే దుఃఖం పోతుంది, జపం చేస్తే దుఃఖం పోతుంది, నూనె వస్తే దుఃఖం పోతుంది, కఠిన చేస్తే దుఃఖం పోతుంది, అశుమది ఏడాది చేస్తే దుఃఖం పోతుంది అని ఎక్కడ దుఃఖం శక్తి ఏం చెప్తారు? పరిశక్తిలో మనం చెప్తాడు ఎవరైతే ఆత్మ దర్శిస్తున్నాడు, ఎవరైతే ఆత్మలాభం పొందాడు వాళ్ళు దుఃఖ సంతోషాలు. ఈ సంస్కృతి అవతరించాడు గంట శాస్త్రి గారు చెప్తున్నారు. కేవలం కాషాయ గుర్తులు పెట్టుకుంటే మనం సన్యాసం అన్నారు, అది కాదు న్యాసం అంటే విడిచిపెట్టాలి. న్యాసం అంటే తెలుసుకున్నాం, సన్యాసం బాగా ఉంచడం, బాగా విడిచిపెట్టాలి తనకున్న లోపల ఉంచాలి. ఎవరైతే విడిచిపెట్టించాడు మీరు తెల్ల గుడ్డలు కట్టుకున్నారా, ఎర్ర గుడ్డలు కట్టుకున్నారా, పసుపు గుడ్డలు కట్టుకున్నారా, గుడ్డలతో సార్ గుడ్డలతో మన పనుల సన్యాసం న్యాసం అంటే ఉంచమన్నారు. ఎక్కడ లోపల గోతులు గుర్తు బయట బయట ఎలా ఉంచుతావు సగం అక్కడ ఉంచి సగం లోపల పెట్టుకోకు సన్యాసం ఏం శ్వాసం ఉంచి పెట్టకు నిశ్వేషణ. ఈ నేను ఈ ముఖ్య నేను అబద్ధమైన నేను శ్వాసంతో కాదు నిశ్వేషణ. ఎంత స్వల్పమైన వాంఛ అల్పమైన వాంఛ నిశ్చిమత వాంఛ ఉదయంలో ఉన్న ప్రతి అది జన్మ గ్రహించుకుంటుంది. ఇది సైన్స్ సైన్స్ ఆఫ్ సైన్స్. నిరంతరం ఎవరైతే తన మనసును ఆత్మీయంగా ఉంచుతున్నారో మనసులో ఉన్న బాధ్యతలు కాదు. మీరు ఏ కారణాలలో దుఃఖం అవుతుందో ఆ కారణాలని రాదు. ఎవరికి నిరంతరం తన స్వరూపాన్ని ధ్యానం ప్రపంచంలో ఎన్ని సముద్రాలు అయితే ఉన్నాయో ఆ సముద్రాల్లో ఎంత నీరుండదు మనం లెక్క కట్టవచ్చు. కానీ జ్ఞాని పొందే సుఖం, జ్ఞాని పొందే ఆనందం, జ్ఞాని పొందే శాంతి మనం అవలేమన్నా చేయాలి. జ్ఞాని ఉన్నది పరమేశ్వర అయితే మనకు రెండు ఏంటి లోపల కోరికలు ఉన్నంత కాలం నీ నేనే వ్యాధి ఉండిపోయాయి. ఎంతకాలంటే లోపల జ్ఞానం ఉంది, ఎంతకాలంటే లోపల అలించింది, ఎంతకాలంటే లోపల కల్మషం, ఎంతకాలంటే లోపల దుర్బుద్ధి ఉంది, అంతకాలం నాకు బయట బుద్ధి లోకాన్ని చూసింది. భగవాన్ తెల్లంగా రోజు ఇదేమిటి ఆ కుక్క ఎప్పుడు మీరు ఒళ్ళు కలుపుకుంటున్నారు భగవాన్ తెలియదు. ఆ కుక్క ఎప్పుడు మీరే కలుపు సమాధిలో ఉంటుంది. ఒక గొప్ప ఆత్మ ఈ కుక్క రూపంలో వచ్చింది. ఆ సంగతి తెలియక కుక్క నా ఒళ్ళు కలుపుకుంటుంది అని అడుగుతున్నాను. మీ ఒళ్ళు ఉన్న కుక్క నిర్వికల్పు సమాధిలో ఉందని నువ్వు చెబుతున్నావు. నా నిర్వికల్పు సమాధి నాకు లేదు అని రమణ అడుగుతున్నాడు. ఎవరు నేను రమణ స్వామి అడుగుతున్నాడు భగవాన్ అంటున్నారు. అదేమి లాభం సహజ సమాధి సహజ నిర్వికల్ప సమాధి అవసరం నీకు. ప్రపంచం ఉండి కూడా ప్రపంచానికి చెందకుండా ఉండాలి, లోకంలో ఉండి కూడా లోకానికి చెందకుండా ఉండాలి, అన్ని చూస్తూ కూడా ఏది చూడకుండా ఉండాలి, అన్ని దిండి కూడా ఏది వినకుండా ఉండాలి, అన్ని చేస్తూ కూడా ఏది చేయకుండా ఉండాలి. అది నేర్చుకో న్యాచురలిస్టిక్ నేర్చుకో. అంటే ఇప్పుడు నిజంగా నేను మీతో మాట్లాడుతున్నాను అనుకోని మాట్లాడుకోండి కానీ నా మనసు సమాధిలో ఉండాలి. అది లేకపోతే నా పూజ చేసే మనసు సమాధిలో జ్ఞాని రాసినా సమాధిస్తుంది, జ్ఞాని మాట్లాడినా సమాధిస్తుంది. మీ రామ కృష్ణ దైవనామాలు అనవచ్చు అది కూడా సమాధి. మనలాగా వాళ్ళు అనుకుంటున్నారు దైవనామాలు మీరు ఎవరు అనుకోరు అది కూడా సమాధి. మీరు జ్ఞాపకం ఉంచుకోండి ఈ జీవితం జరుగుతుంది కూడా జ్ఞాపకం రాదు జ్ఞానం జరుగుతుంది జ్ఞాపకం వచ్చేస్తున్నటువంటి జీవ లక్షణాలు ఎక్కడా మీ మనసులో గోడ పెట్టుకోండి. జరిగిపోయిన గోడ మీరు రానుకోండి అన్ని మర్చిపోండి. ఇంకే జరిగిపోయిన గోడలన్నీ మీకు తలంపుకు వస్తాంటే మీరు జీవ లక్షణాలు తెలియదు ప్రకృతి గుణాలు తెలియజేయండి. మీరు మర్చిపోతే ఒకవేళ ఎవరైనా మీకు అపచారం చేస్తే క్షణి జీవి ఆసుపత్రి నుంచి అంత సమాప్తమైపోతున్నారు స్వామి స్వామి చేస్తే ఇవన్నీ మీకు ఎవరైనా అపచారం చేస్తే మీకు ఎవరైనా అపకారం చేస్తే వాళ్ళని క్షమించి ఆశ్రయించి వచ్చి పెట్టారు. వాళ్ళు భగవంతుడు భరిస్తారంటే మీరు భరిస్తారని మాట్లాడారు. ఎవరో ఒకటి లోపల దృష్టి ఉన్నాడు అనుకోండి ఆ దృష్టి కనుకంటే భగవంతుడికి తెలుసు వాడిని భగవంతుడి భరిస్తున్నాడు నా అంటే గతించిన గొడవలన్నీ మీకు జ్ఞాపకం వస్తాను. మీరు యోగం యోగస్థితి కాదు గతించిన గొడవలు వస్తే మీ మనసును ఆత్మీయ నిలబెట్టలేదు. గతించిన గొడవలు మీ మనస్సును చెక్కిరిస్తానంటే మీరు మనసును ఆత్మీయంగా నిలబెట్టలేదు. మనం చేయవలసింది లోక చింతన కాదు ఈశ్వర చింతన. మనం చేయవలసింది లోక చింతన కాదు ఆత్మ చింతన. ఆత్మ చింతన చేయగలిగితే ఆత్మ ఉంటాడు. బ్రహ్మ చింత చేయగలిగితే బ్రహ్మ ఉంటాడు. ఏది చింతిస్తాడు ఏ పని చేయమండి ఏమి మన కేంద్రం మన దేహం దాన్ని అంతే కదా మన అనుభవం ఎంత కదా దేహమే మన కేంద్రం దేహమే ప్రధానం. ఏది ప్రధానం పరమేశ్వర ప్రధానం కాదు ఈ దేహమే ప్రధానం. ఈ దేహమే ప్రధానంగా పెట్టుకుని నిరంతరం దీన్నిస్తూ మనం పెడతాం. ఇప్పుడే మీ సోదరమైన ఆధారంగా పెట్టుకుని ఆలోచిస్తూ పనిచేస్తూ మాట్లాడుతూ మన దైవం జీవితం ఎలా ఇప్పుడైతే కలుగుతున్నాం తగుతున్న పచ్చడి దగ్గర దూరంగా లోపల సూక్ష్మ దేహం కారణం చేయడం బయట ఎప్పుడైతే దేహానికి కాదండి, ఈ దేహ బుద్ధి నాకు పోదు, కేవలం ఆత్మబుద్ధితో నేను ఎప్పుడైతే పనిచేయటం ప్రారంభించాను దానికి సప్లై అయిపోతుంది. దేనికి లోపల మనస్సుకి అజ్ఞానానికి సప్లై అయిపోతుంది. సప్లై అయిపోయి కృషించిపోయారు నాకు ఈ దేహ బుద్ధి పోకుండా లోపల అజ్ఞానాన్ని ఆపరేషన్ చేసి తీసుకోవాలి. అలా ఆపరేషన్ చేస్తారు, చిత్తశోధన తీస్తారు. ఏం చేయమంటున్నారండి? శోధన చేయమంటున్నారు. దేవుని శోధన చేయమంటున్నాడు, మన చిత్తాన్ని శోధన చేయమంటున్నాడు. చిత్తాన్ని శోధన చేయాలి, చిత్తాన్ని శోధించలే, శోధించలే, శుద్ధి కలిగి శోధన చేయటం వల్ల ఏం కలుగుతుందండి? శుద్ధి కలిగి శోధిస్తే ఏమొస్తుంది? శుద్ధి వస్తుంది. శోధన వల్ల శుద్ధి వస్తుంది, శుద్ధి వల్ల ముక్తి వస్తుంది. మిర్గి కలుపుతాం అంటే ఏమిటి? ఇప్పుడు మీరు నూతిలో బాధ్య తెలుపండి, ఆ బాధ్య కనపడదు. మరి చాలు లాగని పైకి ఏమండి అది వచ్చారు మీ బాధ్య పైకి. అంటే ఏంటి? మిరుగు కలప సమాధి కూడా ఆ సమాధిలో ఉన్న చేయడం శాంతిగా ఉంటుంది. ఆ సమాధుల నుంచి బయటకు వచ్చాక మనకి ఎలా ఎక్కడో కూడా మాట్లాడారు. ఆ సమాధిలో ఉన్న చెప్పు బహుశాంతిగా ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమాధిలో నుంచి బయటకు వచ్చేసరికి మామూలు ప్రకృతిలో పడిపోతారు. ఇంకా లోపల అజ్ఞాన బీజం కాదు. మిరుగు కలప సమాధిలో మనసు అడిగి ఉంటుంది, మనసు రూట్ అవుతుంది, రూట్ అవుతుంది. అది మీకు అడిగి ఉంటుంది. సాయంత్ర సమాధిలో రూట్ అవుతాయి అంటే వేరు తింటుంది. సాయంత్రంలో ఎటువంటి గోదావరిలోకి వెళ్ళి సముద్రంలో కలిసింది. అంటే మీకు నిరుగలప సమాధి పోతే నాకు సమాధి నేర్చుకోవాలి. అంత సమస్య సమస్యను నీరు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు మన ఎవరైనా నీరు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అదే అంటే ఒకటి మీరు ఆత్మ మీరు ఇంటి కడం ఆశ్రమం మీ గ్రామంలో ఉన్న పుణ్యక్షేత్రం లోపల మీరు పురుష ప్రయత్నం చేస్తుంది, లోపల మీరు సాధన చేస్తుంది, ఆ మనస్సులో కనుక ప్రయత్నం చేస్తుంది. మీరు ఇక్కడి నుంచి ఋషికేశి ఉన్నప్పటికీ కాశీ వెళ్ళినప్పటికీ వరద ప్రయత్నం లేకపోతే వాసన రాలవు రాలవు. అంటే మీ దేహం ఎక్కడందని ప్రధానం కాదు, మీ మనస్సు ఎక్కడ, మీ దేహం ఎక్కడ కూర్చున్నారన్న ప్రధానం కాదు, మీరు ఏమి తింటున్నారన్న ప్రధానం కాదు, ఏమి కట్టుకుంటున్నారన్న ప్రధానం కాదు, మీరు ఏమి ఆలోచిస్తున్నారన్న ప్రధానం. తపస్సు అంటే ఆలోచన వాళ్ళు నేను చెప్పను వాళ్ళని తపస్సు అంటే ఏమి ఆలోచిస్తావు ఆత్మ గురించి ఆలోచిస్తాం. మీ మనసులో ఆత్మను స్మరిస్తుంటే ఆత్మకు ప్రసన్నత కలిగి ఆత్మ నేను ఆనందించి తన గురిలోకి ఆత్మ నేను మిమ్మల్ని తీసుకుంటాను, మిమ్మల్ని తీసుకుని జ్ఞానం ఎప్పుడే కాదు ఇప్పుడే ఆత్మానుగ్రహం కలిగిన క్షణాలు ఆ ఈశ్వర ప్రసన్నత కలిగిన క్షణాల్లో జ్ఞానం ప్రశ్నిస్తుంది. అక్కడ జ్ఞాపించుకోండి మీకు ఎవరికైనా దుఃఖం శరీరం దుఃఖపడుతుంది. మనకు దుఃఖం వస్తే దుఃఖం ఎవరికి? శరీరం దుఃఖపడుతుందా? ఎవరికి దుఃఖం? అహంకారానికి దుఃఖం. మీకు ఏదైనా సంతోషం వచ్చింది ఎవరికి సంతోషం? మీరు మంచి పుణ్యం కోసం చేయకండి, మంచి మంచి కోసం చేయండి. ఈశ్వరు అంటారు మీరు మంచి చేయండి, నేను ఉద్దేశం లేదు మంచి చేయండి. మంచి పుణ్యం కోసం చేయకండి, మంచి ఫలితం కోసం చేయకండి, మంచి మంచి కోసం చేయండి. ఈశ్వరుడి జ్ఞానం మనకు ఎవరు జ్ఞానం ఇచ్చేవాళ్ళు? ఈశ్వరుడు ఆయన ఒక్కడికి సంతోషం కలిగి మనకు జ్ఞానం ఏం చేసి మనకు జ్ఞానాన్ని ఇస్తాడు? ఏది మనకు మంచిది అని మీరు ఇంటికి అది ఆరాధనంగా వచ్చింది. మీరు ఏం చేస్తారు? మన ఇంటి ప్రయత్నం ఏం మీ సంసారం కూడా లెక్క వేసుకుంటారు. మీరు ఇంటి కడుపు వచ్చినప్పుడు లెక్క వేసుకుంటారు. ఎందుకు చేస్తారు? మీకు అకౌంట్ మీరు మనసులో వేసుకుంటారు. ఈ అకౌంట్ వేసుకోండి, మీ అకౌంట్ మీరు రాసుకోండి వేసుకోండి. కానీ మనం ఇంకో అకౌంట్ తయారు చేసుకోవాలి. అది ఈ అకౌంట్ ఆ అకౌంట్ కూడా వేసుకోండి. ఆ అకౌంట్ ఏంటంటే మీరు కేవలం రామాయణం చదివేశాం, భారతం చదివేశాం, అక్కడ అయితే చదువు మంచిది. మీరు ఏకాంతంలో కూర్చున్నప్పుడు మీ మనసులో ఏమో మరణం, మనలో ఏ బలహీనత ఉన్నాయి, ఏ స్ట్రెంత్ ఉంది, ఏం ఏ బలహీనత వల్ల, ఏ లోపం వల్ల మన మనసు బహిర్ముఖం? మన మనసులో ఏ లోపం లేదనుకోండి, నాకేం వీక్నెస్ లేదనుకోండి, మనసు బహిర్ముఖం. నా కళలో ఏమి దోషం లేదనుకోండి, కళ్ళు ఎందుకు మండుతాయి? కళలో దోషం ఉంది కాబట్టి కళ్ళు మండుతాయి. తలకాయలో దోషం ఉంది కాబట్టి తలకాయ పూట వస్తాను. కడుపు నొప్పి వస్తుందంటే కడుపులో ఏదో దోషం ఉందన్నమాట. అదేవిధంగా నా మనస్సు బహిర్ముఖం అవుతుంది. ఏ కోరిక వల్ల, ఏ కారణం వల్ల, ఏ దోషం వల్ల, ఏ తలంపు వల్ల నా మనస్సు బహిర్ముఖం అవుతాను? తర్వాత ధ్యానాలు చేతులు కానీ కంగారు పడకండి. చేతులు కానీ మీరు పూజలు జపాలు చేసుకుంది కానీ తొందరకాల తొలి కానీ కంగారు పడకండి. మీరు మీ విషయం మీరు నాకు చేసే ఉపకారం ఏమిటంటే విషయం సాధ్యమైన వరకు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. అది మీరు నాకు చేసే ఉపకారం. ఇది మాత్రం ఉపకారం మీరు నాకు చేయలేరు. మేమేమో కొబ్బరికాయలు పట్టమంటుంది, చిన్న ఉపకారం మీరు చేయవచ్చు. ఆ ఉపకారం ఏంటంటే నన్ను మాత్రం కొంచెం చేయవేసుకుని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. మీ దండాలు దండాలు మాత్రం కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. నా మనసు బహిర్ముఖం ఎందుకు అవుతానికి, బహిర్ముఖం అవుతానికి ఏ లోపం అవుతామో బహిర్ముఖం. ఆ లోపాన్ని మీరు అర్థం చేసుకుని ఆ లోపాన్ని ఎప్పుడైతే మీరు సిద్ధం చేసుకున్నారు అది మీ చివరి జన్మ. ఆ చివరి జన్మ చేయండి, మీరు జపాలు చేయండి, ధ్యానాలు చేయండి, కొబ్బరికాయలు అయిపోతుంది. అది ఏ కారణం వల్ల నయ్యం బహిర్గతం. ఈ లోపాలు తెలివించుకోవడానికి ఏ ప్రక్రియ మీలో ఉన్న లోపాలు ఎవరికి ఏ లోపం ఉన్నప్పటికీ ఒక కామన్ మంది ఒకటి చెబుతున్నాను, ఒక మార్గం చెబుతున్నాను, సత్పురుష సహవాసం. సత్పురుషులతో మీరు ఎక్కువగా సహవాసం చేస్తే మీ లోపాలు కాకపోతే అది సత్పురుష సహవాసం. ఒకసారి భగవాన్ అన్నారు ఈ అరుణాచలం ఒక రాళ్ళ గొప్ప అనుకో, దీని గుహలో చాలా గొప్ప సాధువులు యోగులు నివసిస్తూ ఉంటారు, మీరు అవకాశం వాళ్ళు ఎవరైనా అరుణాచలం మీరు చూసుకోండి. ఇంతకుముందు చూసిన వారు సరే సరే, ఇంతకుముందు చూడని వారు ఎవరైనా ఉంటారు సార్, అవకాశం ఉంటే అరుణాచలం వెళ్ళి చూడండి. నిజమైన అరుణాచలం మన ఆత్మ, నిజమైన అరుణాచలం మన ఆత్మ. ఎవరు లాయర్ గారు భగవాన్ అడిగారు ఆ కొండ దేవుడు అంటున్నారు, ఆ కొండ దేవుడు భగవాన్ దానికి సమాధానం చెప్పలేదు. మళ్ళీ ఎదురు ప్రశ్న చేస్తారు, ఈ దేహం నువ్వు నువ్వు అంటున్నావు, ఈ దేహం నువ్వు, ఈ దేహాన్ని నేను అనుకోవడం ఎంత నిజం, ఆ కొండ చివుడు అనుకోవడం కూడా అంతేనే. నువ్వు ఈ దేహంతో కలుస్తున్నావు, ఆ దేవుడు ఆ కొండతో కలుస్తున్నాడు, ఇది ఎంత అబద్ధం, అది ఎంత అబద్ధం, ఇది నువ్వు నిజం అనుకుంటే అది నిజం. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ విడిచిపెట్టడం లేదు, లోకానికి విరుద్ధంగా చెప్పడం లేదు. నువ్వేమనుకుంటున్నావు, ఈ దేహాన్ని నేను అనుకుంటున్నావు లేదా అనుకుంటున్నావు, ఈ శవాన్ని నువ్వు అనుకున్నప్పుడు, ఈ శవంతో నువ్వు తాదాత్మ్యం పొందినప్పుడు శివుడు ఆ కొండతోడు తాదాత్మ్యం పొందుతూ నేరమని నువ్వు ఇలా అనుకుంటున్నావు కాబట్టి ఆయన అలా అనుకుంటున్నాను. కానీ తత్వంలోకి వచ్చినప్పటికీ ఇది ఎంత అబద్ధం, అది ఎంత అబద్ధం, ఈ దేహాన్ని నేను నువ్వు ఎలా అనుకుంటున్నావో ఆ కొండని నేను అనుకుని శివుడు అనుకుంటున్నావు. పరిణాచలం తరాల గొప్ప అనుకోండు, దీని గుహల్లో చాలా గొప్ప సాధువులు యోగులు నివసిస్తూ ఉంటారు. యోగి యోగి అంటే మీరు ఏమనుకోకండి, మనసులో ద్వంద్వాలు నుంచి ఎవరికైతే రాగద్వేషాలు ఉన్నాయో వాడు రోజుకు 18 గంటల ధ్యానం చేసిన వాడు యోగి. మీకున్న ఆస్తులన్నీ సర్వస్వం అమ్మేసి యజ్ఞాలు క్రతువులు చేసినా మీరు యోగిని కాలేరు. అర్జున మీ యోగిని వండినది కాదు, మీ చెబుతున్న మీ యోగిని భగవంతుడు చెబుతున్నాడు. ఎవరి మీ యోగి ఈశ్వర సంకల్పాన్ని అర్జునుడు యుద్ధం చేయడం చేసేవాడు, భీష్ముడు తన తాతగారు, ద్రోణుడు తన గురువు. అక్కడ యుద్ధం చేయవలసి వచ్చే వ్యక్తులు తప్పుకున్నాం అని యుద్ధం చేయలేక కాదు, ఆ పూజ్య భావం వాళ్ళు. అసలు నిజంగా మన హృదయంలో గౌరవ భావం ఉంటే రాయి రాయిగా కనపడదు, రాయి దేవుడుగా కనపడదు, రాయి రాయిగా కనపడదు, రాయి దేవుడిగానే కనిపిస్తుంది. ఇక్కడ పూజ్య భావం మన హృదయం, పూజ్య బుద్ధి, పూజ్య మనస్సు, పూజ్య స్వరూపం, ఆ పూజ్య భావం మన రక్తంలో ఉంది. రాయి రాయినే దేవుడిగా చూడటానికి అలవాటుపడ్డ నేను మిమ్మల్ని దేవుడిగా చూడ. ద్రోణి యుద్ధం చేసినట్లు అశరీరు శరీరం లేదు వాక్యం పడతాను, అది ఈశ్వర విరాసం చూడండి. మీరు గారు చేసేది అదర్ని యుద్ధం ఎందుకు స్కూల్ చేస్తున్నారు, కానీ వెళ్ళండి. ఆ గాంధీ వచ్చి మీద పడినట్టు పడినట్టు అర్జునుడు బాణాల కంటే ఈ మాట అంటూ పోయింది. ఈయన గొప్ప యుద్ధమే చేస్తున్నాడు, మామూలు యుద్ధంగా ఉందని తెలుసుకుంటున్నాడు, చేసేది అదర్ని పక్షం. అంటే ఈ మాట అది తను చేసేది ఏమిటో ఎత్తి చూపించాడు హృదయ వాణి. ద్రోణాచార్యుడు చేసింది ఏమిటి తన గుర్తు చూసాడు, ఈశ్వర సహాయం కనపడదు. ఈశ్వర సహాయం వస్తుంది మన కళ కనపడదు, ఈశ్వరుడు అక్కర్లేదు. ఇప్పుడు మంచి వాళ్ళని కూడా మనం చూస్తే వాళ్ళు మనకు సహాయం చేస్తాం బాబు చేస్తున్నట్టుగా కనపడలేదు. వాళ్ళు సత్పురుషు మీరు ఈశ్వరుడు దగ్గర వెళ్ళడానికి కాస్త మంచి లక్షణాలు ఉన్న వాళ్ళు కూడా మనకు సహాయం చేస్తుంటారు, చేస్తున్నట్టుగా మనకు కూడా తెలియదు. ఈ మధ్య నేను కూడా ఎవరో ప్రశ్న అడిగారు, కానీ కృష్ణుడు యుద్ధాలు చేసాడు, చాలా గొడవలు చేశాడు, వాడు జ్ఞానాలు వస్తాడు, బాహ్యానికి అలా అనిపిస్తున్నారు. ఏ వ్యాధవ్యాసుడు అయితే కృష్ణుడు యుద్ధాలు చేశాడు రాజుకుని అడిగాడు రాశాడు, ఆ వ్యాధవ్యాసుడే సాక్షాత్తు భగవంతుడు ఈశ్వరుడు జ్ఞానం అని రాశాడు. ఈ మాటలు ఎందుకు యుద్ధాలు చేశాడని రాసి వాడే కదా ఈ జ్ఞానం చెప్పినవాడు. అంటే బాహ్యంగా మనం కలవటం కష్టం, మనం ఎవరిని కొలిచాం, మన మనస్సుడు కోసం మన మనస్సు చెందాం. ఈ మనస్సు అనే కారణం చింతి, ఈ మనస్సుని చూస్తేనే మనకి ఇంత లోకం ఇంత భిన్నంగా కనిపిస్తుంది, భేద బుద్ధి కనిపిస్తుంది, భేదంగా కనిపిస్తుంది. మనస్సును ఆర్పేయండి, ఆత్మతీర్థం పుచ్చుకోండి. ఉన్నది నేను నా మనస్సుని చూస్తే లోకం అంత భిన్నంగా కనిపిస్తుంది, నన్ను నేను చూసుకుని లోకాన్ని చూస్తే లోకం అంత నేనే కనిపిస్తుంది. రంగన్ అంటున్నాడు కాకులు, కుక్కలు, కోతులు, ఉడతలు, గొర్రెలు, అన్ని నోరు లేని జంతువులు వచ్చి భగవాన్ గొప్పతనాన్ని గుర్తించి దర్శనం చేసుకుని వెళుతున్నాడు. కానీ తమ తెలివిని ఉపయోగించే మానవుడు ఒక్కడే గుర్తించలేకుండా ఉన్నాడు. భగవాన్ ఎవరో అనుకున్నారు. మనుషులకి తెలివితేటలు ఉన్నాయి, కాకులకు లేవు, కోతులకు లేవు, కుక్కలకు లేవు. తెలివి లేని కుక్కలు, ఈ తెలివి లేని కోతులు, ఆ తెలివి లేని కాకులు వచ్చి నీ దర్శనం చేసుకునే వైభవాన్ని చూసి సంతోషించి వెళుతున్నాయి. తెలివి ఉన్న మనుషులు నీకు దూరంగా ఉంటున్నాడు, ఈ అవు నిత్యాన్ని గుర్తించలేకపోతున్నాడు. ఇతర మనుషులు ఎంత అవు నిత్యం ఉన్న మనలో అసలు ఇంటే గుర్తించలేదు. అర్జున నీకు గీతా శాస్త్రాన్ని చెబుతున్నాను. ఎందుకు చెబుతున్నాను తెలుసా? నువ్వు అసూయులవు, అసూయనే గుణం నీలో లేవు, అందుకే నీకు చెబుతున్నాను. అడవి దుర్వాసు లేదు. నీకు చిన్న రహస్యం చెబుతున్నాను, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుని అల్లరి చేస్తాను. కానీ మీరు మీకు ఎవరి దగ్గర డబ్బు ఉందని కొన్ని కరపత్రాలు పంచిపెడతారో, మాకు ఇంత దగ్గర డబ్బు ఉందని మీరు జాగ్రత్తగా ఎవరికీ తెలియదు. ఇట్లా ఈ మాట కూడా మాట కొంచెం గీత కానీ రామాయణం కానీ మీరు చదివితే అర్థం, మీకు దాని మీద గౌరవభావం, మీకు గౌరవభావం లేదని కూడా పుస్తకం లేదు. మీరు కోటి సార్లు చదివితే మీకు అర్థం అవ్వదు, కోటి సార్లు చదివితే అర్థం. మీ జన్మ పొడిగిన రాసినది అర్థం, మీ జన్మ పొడిగిన పారాయణం చేసిన అర్థం. ముందు మీకు గౌరవం, మీరు చదివే రామాయణం మీద, మీరు చదివే భాగవతం మీద, మీరు చదివే భారతాల మీద ముందు మీ హృదయంలో గౌరవం ఉండాలి. మీ హృదయంలో గౌరవం ఉంటే మీకు భాషా జ్ఞానం తక్కువగా ఉన్నప్పటికీ అది మీ హృదయానికి వచ్చి తాగుతాయి, మీకు అర్థం అవుతుంది. గ్రంథంలోని తలుపులు తెరవబడతాయి. ఎందుకు? మిమ్మల్ని లోపల తీసుకుంటాం. ఏదైనా ఒక ఇంట్లోకి వెళ్ళాలనుకోండి, తలుపులు వేసేసి ఉన్నాయనుకోండి, లోపలికి వెళ్ళగలం మనం? వెళ్ళలేము. అంటే ఏ గ్రంథానికి మీరు చదివేటప్పుడు మీకు గౌరవం ఉంటేనే ఆ గ్రంథం దాని తలుపులు తెలుస్తుంది. అప్పుడు మీరు లోపలికి వెళ్ళవచ్చు, మీ మాట మీరు దాచుకుంటుంది. అసలు మీకు గౌరవం లేనప్పుడు ఆ గ్రంథం మీకేం అర్థం అవుతుంది? ఎవరైనా పండితుంటే చెప్పించుకున్నా మీకు అర్థం అవుతుంది. గౌరవం లేనప్పుడు ఆ గ్రంథం పట్ల ఆ గౌరవం, ఆ పూజ భావం మీ హృదయంలో ఉండాలి. అది మీరు కొనుక్కుంటే రాదు. సత్పురుషుల సహవాసం వస్తుంది, బదాబులో మీరు కొనుక్కుంటే రాదు. మీకు భగవద్గీత చదవడం మీకు అలవాటు లేదనుకోండి, చదవలేరనుకోండి, భగవద్గీత పుస్తకం 2 రూపాయలు పెట్టి భగవద్గీత కొనుక్కుని రోజు నమస్కారం పెట్టుకుని సార్ మీకు భగవద్గీత గొప్పతనం చదవకుండా కూడా మీ హృదయానికి కావాలి. మీ మాటలు నన్ను మరణం విడిచిపెట్టండి, ఊసేకండి. ఈ మాటలు మీరు ఊసేయకండి, నన్ను మరణం వచ్చి గౌరవాన్ని పెంచుకోండి. శాస్త్రం పట్టాలి, గురువు పట్టాలి, ఈశ్వరుడు పట్టాలి, గౌరవం పెంచుకోండి. మీరు గౌరవించడం వల్ల ఈశ్వరుడికి వచ్చే లాభం లేదు, మీరు లాభం పొందుతారు. ఈశ్వరుని మీరు గౌరవిస్తే ఈశ్వరుడికి వచ్చే లాభం లేదు, మీరే లాభం పొందుతారు. అన్ని నోరు లేని జంతువులు వచ్చి భగవాన్ గొప్ప ధ్యానం గురించి దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ తమ తెలివిని ఉపయోగించే మానవుడు ఒక్కడే గుర్తించి లేకుండా ఉన్నాడు. భగవాన్ ఎవరో అనుకుంటున్నారు, మనుషులకి ఎవరో భగవాన్ ఎవరో తెలియటం లేదు. ఎందుకంటే మన మనస్సుతో మన మనస్సుతో పోయిస్తాం. ఒక యోగిని అర్థం చేసుకోవడానికి ఇంకో యోగి ఉండాలి, ఒక సిద్ధపురుషుని అర్థం చేసుకోవడానికి ఇంకో సిద్ధపురుషుడు ఉండాలి, ఒక జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకో జ్ఞానం ఉండాలి. ఏం చేయండి? ఎంటర్ వాళ్ళని మన మనస్సుతో పోయిస్తాం. మన మనసు ఇరుకు. ఒకసారి స్వామి వివేకానంద అమెరికాలో మాట్లాడుతున్నాడు, మాట్లాడుతుంటే ఇలా ఆడియన్స్ నుంచి ఒకటి లక్ష్యం, స్వామీజీ మీరు ఏదో చెప్పుకుంటున్నారు, నాకేం అర్థం అవుతుంది? స్వామీజీ అన్నారు నేను చెప్పిన మాటలు నీకు కాదు, నువ్వు కూర్చు. ఒక ఎవరైనా ఒక మహానాగాలు కొన్ని మాటలు చెప్పినప్పుడు ఆ తరాన్ని దృష్టిలో పెట్టుకోకూడదు, ఆ తరాన్ని దృష్టిలో పెట్టుకోదు, రాబోయే తరాలు అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మణ స్వామి ఇక్కడ మాట చెప్పొచ్చు, మన బుద్ధులు అర్థం కాకపోవచ్చు, మన ఇంటర్లెక్టర్ ఎత్తి ఎడగలేకపోవచ్చు. ఇంకో 100 సంవత్సరం తర్వాత ఎవరో పుడతారు, వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యన ఎవరో ఒక కృష్ణుడు అడిగారు, ఏమండి శంకరాచార్య వారు 8వ సంవత్సరంలో జ్ఞానం ఏమిటండి? శంకరాచార్య వారు 8వ శాస్త్రాన్ని చదివేసుకున్నారు, ఆ జ్ఞానం యొక్క బలిహీనం ఏంటంటే గొప్పతనం ఏంటి 8వ సంవత్సరంలో అంత పండితుంది. అప్పుడు నేను అన్నా శంకరాచార్య వారి దేహం, శంకరాచార్య వారి దేహం అయితే మనం ఆశ్చర్యపడాలి, ఏంటి 8వ ఆ దేహం అలా చెప్పేస్తున్నారు. దేహం శంకరాచార్య వారు అంటే దేహం అంటే దేహం చెబుతాంటే మీ మనసులో రవంత ముందంట కూడా మార్పు రావడం ప్రసంగం అంటే దోషం ఏది కాదు. అంటే మీ హృదయానికి మెచ్చుకుని నేను చెప్పలేదు, మీకు అర్థం కాకపోయినా తప్పు నాది. ఒకళ్ళు మౌనంలో ఉన్నప్పుడే ఆ భావన బలం మీ మీద పనిచేయకపోయినా తప్పునాలి. ఏది శాస్త్రం అంటే తల్లి తన బిడ్డను ఎలా రక్షిస్తుంది, తండ్రి ఏదైనా మంచి మాటలు చెబుతాడు, భర్త ఏదైనా దుఃఖంతో బాధపడుతుంటే భర్త యొక్క దుఃఖాన్ని ఏదైనా అయితే పోవటం కోసం భార్య ఏదైనా అయితే కృషి చేస్తుంది. ఈ 3 పనులు ఏ ఒక్క పుస్తకం చేస్తుంది అదే పుస్తకం అదే శాస్త్రం ఆచార్యవాడు. భార్య చేసిన పని గ్రంథం చేయాలి, తండ్రి చేసిన పని గ్రంథం చేయాలి, తల్లి చేసే పని గ్రంథం చేయాలి. ఈ 3 పనులు కలిసి ఏ శాస్త్రం అయితే చేయగలదో అదే శాస్త్రం అన్నది ఆచార్యం. అటువంటి పుస్తకం మీకు ఎక్కడైనా దొరికితే ఎన్ని వేలు పెట్టినా సరిపడదు. ఏం చేస్తుంది? మీకు తల్లి చేసిన పని చేస్తుంది, తండ్రి చేసిన పని చేస్తుంది, భార్య చేసిన పని చేస్తుంది. ఒకసారి భగవాన్ అన్నారు, ఎక్కడ మాట అనేది లేదు, ఎక్కడ తలంపు లేదు, ఎక్కడ ఊహలు లేదు, ఎక్కడ భయం లేదు, అక్కడ ఎక్కడికి ఊహలు వెళ్ళలేవు, ఎక్కడికి తలంపులు వెళ్ళలేవు, ఎక్కడికి మన ఆలోచనలు వెళ్ళలేవు, ఎక్కడికి వెళ్ళలేదు వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాయో అక్కడ ఉన్నాను నేను అన్నాడు. అడుగురంగా మాటలకు అందన చోట, ఊహకులకు అందన చోట, తలంపులకు అందన చోట అక్కడ ఉన్నాను రంగన్ అన్నాడు. వేదాలే ఆత్మ గురించి వర్ణించలేక వెనక్కి వచ్చేసి వెళ్ళి వెళ్ళిని ప్రయాణం చేసి ప్రయాణం చేసి వేదాలు అక్కడ చెప్పలేక వెనక్కి వచ్చేసి సృష్టి ప్రారంభమైన తర్వాత ఒక ఆత్మని ఎవడు ముందు చెల్లిపోయాడు అన్నారు. సృష్టి ప్రారంభమైన తర్వాత ఎందుకు కాని వస్తువు ఏదైనా ఉంటే అది మన హృదయంలోని ఆత్మ. మీకు అందరికీ జ్ఞానం కలుగుతుంది సందేహం, జ్ఞానం వస్తుందా రాదనవు అనుమానం పెట్టుకోకండి. మీకు అందరికీ జ్ఞానం
కృష్ణుడు ఏం చెప్పాడు? గురువు దగ్గరికి సమీపించి గురువుని సంతోషపెట్టి, గురువు నిర్మలంగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు టైం కనిపెట్టి అడగమంటాను కృష్ణుడు. అంటే నీ గురువు యొక్క అనుగ్రహం, ఈశ్వర అనుగ్రహం చేసుకుంటాను. గురువు అంటే ఆత్మ. ఇప్పుడు మనకు ఉన్నది దేహబుద్ధి. ఈ దేహబుద్ధి నుంచి ఆత్మబుద్ధిలో ఒక చూపు వల్ల మార్చగలుగుతున్నాను. నిజంగా పక్వానికి కనుక శిష్యుడు ఇస్తే ఒక జ్ఞానం యొక్క చూపు. సూర్యుడి నుంచి చీకటి ఆగుతుంది, చీకటి నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసుకుంటావు చేసుకొని చీకటి అంటున్నాను. సూర్యుడి నుంచి చీకటి ఆగుతుంది. జ్ఞానం అంటే ఎవరు? జ్ఞానసూర్యుడు. జ్ఞానసూర్యుడు ముందు అజ్ఞానం. రంగని అడుగుతున్నాడు, నేను మాటలు ఎక్కడ లేను అక్కడ ఉన్నానంటున్నావు, మాటలు లేని చోట ఉన్నానంటున్నావు, మరి ఎందుకు మాట్లాడుతున్నావు? దయ్యం అవుట్ ఆఫ్ గ్రేస్. ఒక జ్ఞాని మనతో మాట్లాడేంటి? దయ్యం తప్పించి ఇంకో కారణం లేదు. ఇంకో కారణం కనుకుంటే వాడు జ్ఞానం. ఓన్లీ అవుట్ ఆఫ్ గ్రేస్. ఎవరు దేహ బంధుత్వం మంచిది కాదు. కేవలం మనం దేహ బంధుత్వాన్ని దృష్టి పెట్టుకుని పని చేస్తాను మంచివి కాదు. ఈ దేహ బంధుత్వానికి సంబంధించిన వాసన తల్లిని తీసేటువంటి కోసం లోపల మంచంగానే పడుకున్నాడు, బయట కుర్చీలో కూర్చున్నాడు. ఇందులో అమ్మా వాడు రామా, ఇందులో ఎవరు నాకు? ఆ దేహ బంధుత్వం, ఆ దేహానికి సంబంధించిన బంధుత్వ వాసన ప్రతీకి ఆలయించడానికి చేసిన ప్రణాళిక. వీరికి మ్యాజిక్ కోసం చేసింది కాదు, ఏదో మహిమ చూపించడం కోసం కాదు. వీడి నా కొడుకే, వీడి నా కొడుకే అని దేహ భావన ప్రతీకి ఆలయించడానికి చేసిన ప్రణాళిక. శాస్త్ర వాసన పోవచ్చు, లోక వాసన పోవచ్చు, దేహ వాసన పోవడం సామాన్య విషయం కాదు. దేహ వాసన పీడించేస్తున్న మనిషి తల్లి దేహంలో ఉండగానే మీరు నా బిడ్డనే వాసన, ఆ దేహగతమైన వాసన పెట్టించి ఆగించడానికి చేసిన పని. దేహ వాసన మాటలు మాట్లాడేది ఎవరి వాళ్ళు ఏమి ఉద్దేశించే మాట్లాడుతున్నారో మనం గ్రహించేది కలుస్తుంది. మాట కాదు మనకు కలిసిన ఏ ప్రేరణ వల్ల మాట వస్తామో దాన్ని బట్టి మనం చెప్తారు. ధ్యానం చాలా గొప్పదని చెబుతారు మన వాళ్ళు, నిజంగా గొప్పది. కానీ అది కూడా బయట తలంపు లేకపోతే మాట లేదు, తలంపు లేకపోతే పని లేదు, తలంపు లేకపోతే ధ్యానం లేదు. ఆ ప్రేరణ చూసుకుంటుండాలి. ఒకసారి స్వామి వివేకానంద దగ్గర ఏమని చెప్తాడు అంటే, ఫలానా యుక్తి ఇంత గొప్పవాడు, ఫలానా యుక్తి ఇంత గొప్పవాడు అని ఏదో చెబుతున్నాడు వివేకానంద. అంటే ఏమిటి? ఈయన కింతపరచడం కోసం. ఎవరిని కింతపరచడం కోసం? రామకృష్ణుని కింతపరచడం. అది వివేకానంద వస్తే మాట చెప్తాడు. నువ్వు చెప్పిన మహాత్ములందరూ కింతపడింది, మహాత్ములు అంటే ఏమిటి? వాళ్ళని కింతపరచడం కోసం కాదు, ఈ మూడు కట్టడం కోసం. వాళ్ళు మహాత్ములే, నువ్వు చెప్పిన వాళ్ళు అంతకంటే పెద్ద మహాత్ములే. భగవాన్ గారు గుర్చిపడేవారా? వారిలో ఈ లోపం ఉంది, వీరిలో ఈ లోపం ఉంది అని భగవాన్ గారు ఎవరైనా చెబితే అనవరట? భగవాన్ ఎవరు కాదు, మీ సర్టిఫికెట్లు వారికి అక్కర్లేదు. వారి జ్ఞానం పొందడం కోసం మీ సర్టిఫికెట్ వారికి అక్కర్లేదు. వారిలో లోపాలు ఉంటే వారు చూసుకుంటారు, మీ లోపాలంటే మీరు చూసుకుంటారు. వారిలో లోపాలుంటే వారు చూసుకుంటారు, మీ సర్టిఫికెట్లు వారికి అక్కర్లేదు. ముందు మీ లోపాలంటే మీరు చూసుకో, మీ లోపాలను సరి చేసుకో. మీ లోపాలంటే మీరు సరి చేసుకోవడం మానేసి వారి లోపాలు ఎక్కడ? మన బాడీస్ షాలెస్. ఈ రూపాలు ఉంటే నీడలు, నీడలకు అస్తిత్వం ఉంది, నీడలకు అస్తిత్వం ఉంది. ఇంకే రూపం నామ, రూపం నామ, ఇదే మనస్సు. ఎంచేపీ రూపంలోనే నామంలోనే మన మనసు కలగాలి. రూపదృష్టి నామ దృష్టి, రూపదృష్టి నామ దృష్టి. అందుకే మనకి జ్ఞానం. అందుకే పూర్వమైన పెద్దలు ఈశ్వరుడు రూపం, రామరూపం, కృష్ణ రూపం, దేవాలయాల్లో పెట్టారు. ఇంకేదైనా ఆ రూపాన్ని పట్టుకుంటే ఈ రూపాలు పోతాయి. రూపాన్ని ఎలా విడిచిపెట్టరు? రూపానికి అంటిపెట్టుకుంటున్నారు. అంచేత ఆ రూపాన్ని విడికిద్దాం, ఆ రూపాన్ని విడి పట్టుకుంటే ఈ రూపాలు పోతాయి. అంచేత మీరు రాముడు రూపం, కృష్ణుడు రూపం, శివుడు రూపం ధ్యానం చేయాలి. రూపాన్ని ధ్యానం చేస్తే ఇప్పుడు మన మనసు ఏ రూపాలు అయితే పట్టుకుంటాడో ఆ రూపాల నుంచి బయటపడతాడు, ఆ జైలు నుంచి బయటపడతాడు. మీరు రాము రూపాన్న, కృష్ణుడి రూపాన్న ధ్యానం చేయగా 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 మీ ప్రాణ ప్రయాణ కాలంలో ఆ రూపం పడతారు. మీరు ఏ రూపం కోసం అయితే మీ జీవితాన్ని ఖర్చు పెట్టారు, ఏ రూపానైతే మీరు నిరంతరం ధ్యానం చేశారో, స్మరించారో, జపించారో, ఏదైతే నిజం ఆ రూపానికి తెలుసు, ఆ నిజాన్ని మీరు చూపించారు రూపాన్ని. ఒకసారి రమణస్వామి ఎవరు అడిగారు, రాముడి జ్ఞాన, కృష్ణుడి జ్ఞాన, శివుడి జ్ఞాన. అప్పుడు రమణస్వామి చెప్పారంటే, ఎవరిని తలుచుకుంటే, ఎవరిని స్మరిస్తే మనకు జ్ఞానం కలుగుతాడు, వారి జ్ఞానం లేకుండా ఉన్నారా? ఎవరిని స్మరించుకుంటే మనకు జ్ఞానం కలుగుతాడు, వారి జ్ఞానం లేకుండా ఉన్నారా? మీరు ఈ బట్టి ఏం చేస్తారంటే, కోతి ఉరికినట్టు మన మనసు ఏం చేస్తుందంటే, ఒక కోరిక నుంచి ఇంకో కోరిక నుంచి ఉరుగుతా ఉంటుంది. మధ్యని ఒక తలంపుని విడిచిపెట్టి ఇంకో తలంపు దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్యన కొంత ఖాళీ ఉంటుంది. ఈ బట్టి ఖాళీని పెట్టుకోండి. ఈ తలంపును వదిలిపెట్టేసి ఆ తలంపును పెట్టుకున్న లోపల కొంచెం ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీని, ఆ ఖాళీని కొంచెం పొడిగించాలి. ఆ ఖాళీ పొడిగిస్తే మీకు జ్ఞానం. శంకరాచార్యుల వారు ఏమన్నా అంటే, మన మనసు కూడా ఒక కోరిక నుంచి ఇంకో కోరిక నుంచి ఉరుగుతాను కాబట్టి ఇది కూడా కోరిక అన్నారు. ఆచార్యుల వారు ఏమన్నారు అంటే, ఓ శంకర, నువ్వు నాకు ఏమీ కోరు, నేను ఈ కోరితో పడలేకపోయాను. ఏ కోతి? మనసు. నువ్వు నాకేం అనక్కర్లేదు, నీ కోతిని గుర్తించు. ఈ కోతిని గుర్తించుకుంటే నీకు లాభం ఏంటంటే, ఎక్కడైనా దీక్షకు వెళ్ళినప్పుడు ఈ కోతిని పొడపించు, నీకు బియ్యం లేదు. ఆ దీక్షగాన్ని దృష్టిలో పెట్టుకో, మనం కోతిని చూస్తాం కదా, కోతిని తీసుకొచ్చినట్టు బియ్యం ఎక్కువ. అంటే నీకు లాభం, నాకు లాభం. నాకై మనసు తంట వదిలిపోతుంది, ఈ మనసు దరిద్రం వదిలిపోతుంది. మీకు లాభం ఏంటి, నువ్వు ఎలా దిచ్చుకోడు ఇక్కడ అంటే మీకు బియ్యం ఎక్కువ పడతాయి, మీకు లాభం నాకు లాభం అలా ఉండాలి. ఇప్పుడు జారం ఉంది, మనం అందరం ఒకే తప్పు చేయాలి. ఎప్పటి వరకు నేను చెప్పిన మాటలు పూర్తిగా మీరు మర్చిపోయినా నాకు ఇష్టం, ఇది ఒక్క మాట మీరు కడుపులో పెట్టుకోండి. భగవాన్ అంటా ఉండవు కదండి, భగవాన్ ఆత్యంలో పళ్ళు పెట్టుకుని బుట్టలు పెట్టివరట, ఎవరు చూడకుండా వచ్చి కోతులేమో ఒక అక్కం పళ్ళు పట్టుకుపోయారు, అది భగవాన్ అన్నారట. ఈ భక్తులు తీసుకొచ్చి బుట్టలో పెడుతున్నారు, కోతులు పట్టుకెళ్ళి పొట్టలో పెట్టుకుంటారు. మీకు ఇష్టం లేకపోతే నేను చెప్పిన మాటలు మర్చిపోను. ఇప్పుడు ఈ ఒక్క వాక్యం కీప్ ఇట్ కాన్ఫిడెన్స్. మనం అందరం ఒకే తప్పించండి. ఇది నేరం ఏంటంటే మన కోరిక ప్రకారం, మన సంకల్పం ప్రకారం, మన ఉద్దేశం ప్రకారం భగవంతుని నడుచుకోవాలని మనకు ఆశ. ఇలా ఎంతకాలం అయితే అనుకుంటాం, కోటి జన్మలు ఎత్తితే మనకు జ్ఞానం రాదు, కోటి జన్మలు ఎత్తి మీరు కోటి క్రతువులు చేస్తే మీకు జ్ఞానం రాదు. మన ఫలంకు అనుకూలండి, మన కోరికకు అనుకూలండి, మన సంకల్పానికి అనుకూలండి, ఈశ్వరుని నడుచుకోవాలి, జ్ఞానం రాదు. మరి ఎవరికి జ్ఞానం వస్తుంది? ఈశ్వర సంకల్పానుసారంగా మనం నడుచుకుంటే మనకు. అంటే ఈశ్వరుడి సంకల్పం ప్రకారం మనం నడుచుకోవాలని మనం అనుకుంటున్నాం, ఈశ్వరుడి ఉద్దేశాన్ని మనం గౌరవించాలని మనం అనుకోవటం లేదు. మన ఉద్దేశాన్ని ఈశ్వరుడు గౌరవించాలి, మన సంకల్పం ప్రకారం ఈశ్వరుడు నడవాలి. ఇది మనం అందరం చూసేటప్పుడు ఈశ్వరుడి సంకల్పాన్ని మనం గౌరవించడం లేదు, మన సంకల్పాన్ని ఈశ్వరుడు గౌరవించాలని మనం కోరుకుంటాం. ఈ సంకల్పమే నెరవేరుగాక, ఈశ్వరుడి సంకల్పాన్ని నెరవేర్చడం కోసమే కనుక మనం పని చేస్తుంటే మనకి జ్ఞానం ఎదుకనుకున్నా వచ్చి మన జ్ఞానం వరిస్తుంది. ఈశ్వరుడు తన స్వరూపాన్ని ఇస్తాడు. ఇంకొక మాట, మీరు ఎవరు భక్తులు, ఏ మతస్థులు, ఏ కులస్థులు నాకు అక్కడ సంకల్పాన్ని త్యాగం చేయకుండా ఎవరు యోగి కాదు. మీరు ఎన్ని సాధనలు చేసినా సరే సంకల్పాన్ని త్యాగం చేయలేకపోతే మీకు యోగం సిద్ధించదు, అందవలసింది అది అందవలసింది. ఓ భక్తులు ఇంకో భక్తులతో అన్నాడు, నువ్వు భగవాన్ దర్శనం తరచుగా చేసుకుంటున్నావు కొంప ముంచుతోడు, భగవాన్ ఎదుర్కొందని అంటున్నాడు ఇంకో భక్తుడు, నువ్వు భగవాన్ దర్శనం తరచుగా చేసుకుంటున్నావు కొంప ముంచుతోడు, నీ కొంప పడిపోతుంది, నువ్వు సన్యాసి అయిపోతుంది, నువ్వు జాగ్రత్తగా ఆలోచించి ఎంత ఎన్ని రోజులు చూడటానికి వస్తావు. ఒకసారి విష్ణుమూర్తిని అడిగారు, ఏమన్నా రేపు ఎక్కడ ఉంటారు మీరు, ఇవాళ నాతో మాట్లాడుతున్నారు అనుకోండి, రేపు ప్రోగ్రామ్ ఏమిటండి, పాపం విష్ణుమూర్తి చెప్పండి నేను చెప్పలేను అన్నాడు. అదేంటన్నారు, ఏమో ఏ భక్తుడు పిలుస్తాడో ఆడి ఇంటికి వెళ్ళాలి, అర్థం వాడు పిలుస్తాడు, రేపు మాట నువ్వు అడుగుతాను చెప్పలేను, ఎవరి దగ్గరికి ఆడుతుండు, ఎవరైతే స్వాగతం చెబుతున్నాడు అక్కడికి వెళ్ళవచ్చు, అంటే రేపు ప్రోగ్రామ్ ఇవాళ ఎవరైనా ఎందుకు రోజు వచ్చి దర్శనం చేస్తాను, నీ పంపగల్ల అయిపోతుంది, నువ్వు తీరా తరచుగా వచ్చి ఇవి మాటలు అవి ఉంటాయి, నువ్వు చూస్తుంటే నువ్వు సన్యాసం అయిపోతుంది, అంటే నువ్వు తరచుగా చూడకూడదు అని ఇంకో భక్తుడు ఇంకో భక్తులతో చెప్తున్నాడు. నువ్వు అలా అనకు, నా పంపగల్ల అయిపోతాను అంటున్నావు, నాకు భయం వేస్తుంది అని ఆ భక్తులు అంటున్నాడట. అయ్యి బాబు నువ్వు అలా అనకు, నువ్వు అటువంటి మాట్లాడకు, నేను 40 రూపాయలు తెచ్చుకుంటున్నాను, నన్ను సన్యాసం చేసేస్తాడంటున్నావు, నువ్వు అలా అనకు, నాకు భార్య ఉంది, నీ పిల్లలు ఉన్నారు, 1000 రూపాయలు చెప్తున్నాను. అప్పుడు భగవాన్ ఏమన్నారంటే, అందరికన్నీ పోవు, భగవాన్ ఎంత తెలియచేట్టుగా చెబుతున్నారో చూడండి, ఎవరు ఏది కోరుకుంటారో వస్తుంది, ఎవరు ఏది కోరుకుంటారో వస్తుంది. మాకు సంసారం పెరగాలి, మాకు డబ్బులు పెరగాలి, మాకు గౌరవాలు పెరగాలి అంటే గౌరవాలు పెరుగు, నాకు ఏమి ఉంది స్వామి, నాకు లోక సంబంధాలు ఏమిస్తుంది, లోక సంబంధంతో విసిగిపోయాను, ఈ లోకానికి నేను గౌరవించింది స్వామి, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని జ్ఞానాన్ని కోరుకుంటే జ్ఞానాన్ని, ఎవరు ఏది కోరుకుంటే అదే వస్తుంది. చెందినట్టు లోపల ఉండే బయటకు, ఎందుకని డబ్బులు లేవు నీకు, ఎందుకు అలా ఇబ్బంది పడతావు, అమ్మని డబ్బులు అడగరు, అదానలు రామకృష్ణుడే వివేకానంద, మీ ఇంటికాడ ఇబ్బంది పడుతున్నారు, అన్నానికి మొక్క మోసిపోయారు, ఇల్లు అమ్మ నాకు ఇంటికాడ ఇబ్బందులు ఉన్నాయి, నాకు అన్నం ప్రసాదించు, బట్టలు ప్రసాదించు అని అమ్మను అడుగు అని రామకృష్ణుడు మరి లేదు చూస్తాడు, నాకు ఇంటికాడ ఇబ్బందిగా ఉంది, అన్నానికి కూడా బాధపడుతున్నాను, ఇంకొండకు బాధపడతాను అని అమ్మను ప్రార్థించు, మీరు అన్ని అన్నీ ఇస్తుంది అన్నాడు రామకృష్ణుడు వివేకానంద. ఏదైనా గురువు గారు చెప్పిన మాటలు విన్నాడు, కాళీ మా దగ్గరికి వెళ్ళేవాడు, నమస్కరించేవాడు, అమ్మ నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, వైరాగ్యాన్ని ప్రసాదించు, నేర్చుకునేదంతా పోయింది, ఆ హృదయంలో ఉన్నది, తన హృదయంలో అట్టడుగున ఉన్నది, ఆ లోతులో ఉన్నది పెళ్లి ఉబ్బుకి ఉబ్బుకి పైకి వచ్చి ఇవన్నీ ఒక్కసారి మర్చిపోయి నాకు జ్ఞానాన్ని ప్రసాదించి వైరాగ్యాన్ని ప్రసాదించి ఇచ్చిన హృదయంలో ఉన్నది బయట పెట్టి. ఇంకొక మాట రహస్యాలు చెప్పుకున్నాం, మనకి ఎవరు కొత్త వాళ్ళు లేరు కదండి, ఇక్కడ అందరు మన వాళ్ళే కదండి, మన అందరికి డాక్టర్లు కూడా వైద్యం చేయని తెగులవుతున్నాయి, అది సర్జన్కి అందదు ఫిజీషియన్కి అందదు, ఏమండి ధ్యానంలో కూర్చుంటున్నామండి, దేవుడి పట్టణం ఎదురుగా పెట్టుకుంటున్నాం కానీ మనసు బయట వెళ్ళిపోతాం, మనం హరే రామ హరే కృష్ణ అంటా ఉంటాం, మనసు బయట వెళ్ళిపోతాం, నేను దేవుని పట్టణం ఎదుర్కొన్నాను అంటున్నాను, కళ్ళు ఇవే చూస్తాం, మనసు బయటకు వెళ్ళిపోతాం, ఇది నిజం అవ్వదు అంటే మనలో మన మాటలు బయట అన్నది గొడవ, ఇంకా బయట మనం భక్తులు కానీ చాలా మనం అవుతాం, పొద్దున్న పొద్దున్న 2 గంటల పూజ, సాయంత్రం 2 గంటల పూజ, మనసు బయటకు పోతే పోతాను అనుకుంటే కూర్చుంటున్నాం కదా, మనం సమాజంలో భక్తులు కింద చాలా మనం అయిపోతున్నాం కదా, ఇలా ఈ గౌరవాలు మరి పోగొట్టుకోవడానికి మనం కళ్ళు ఎంత ఇస్తామో చూస్తాం,
మనస్సు
కార్యం.
ఈ ఒక్క మాట మీరు జ్ఞాపకం, మీకు ఎంతకాలం అయితే వైరాగ్యం కలగదో అంతకాలం మీ మనస్సును మీరు ఆర్చు. ఎంతకాలమైతే మీకు వైరాగ్యం కలగదో ఎన్ని పూజలు చేసినా ఎన్ని చెయ్యండి, నువ్వు వద్దంటం లేదు, ఎన్ని జపాలు చేసినా మీ మనసు బహిర్ముఖం అవ్వడం మాని. ఎవరైనా రమణ స్వామి దగ్గరికి వచ్చి మా మనస్సు ఆగటం లేదని మా మనసు కదిలిపోతుందంటే భగవాన్ గారు అంటారు మా మనసును కదలమంటే కదలటం లేదు, మీ మనసును ఆగడంతో ఆగటం లేదు. కారణం ఆయన వైరాగ్యం ఉంది మనకు వైరాగ్యం. మీ దేవుడు పటాలు మీ మనసును ఆదుకే పటాలు పెట్టుకుని మంచిది నేను చెబుతాను. మీకు ఎంతకాలం అయితే వైరాగ్యం లేదో అంతకాలం మీ మనస్సు బహిర్ముఖం అవుతూనే ఉంది. ఎప్పుడైతే మీకు వైరాగ్యం అనే సంపదను సంపాదించుకున్నాం మనస్సు నిదానంగా ఉంటుంది, నిలకడగా ఉంటుంది. గాలి లేని చోట దీపం ఎలా ఉంటుందో అలా నిశ్చయం. ఎవరి మనస్సు వైరాగ్యం ఉన్నవాడు మనసు మీరు పరిపాలించుకున్నారు, మీరు రూపాయలు సంపాదించుకుంటున్నారు, అధికారాలు సంపాదించుకుంటున్నారు, గౌరవాలు సంపాదించుకుంటున్నారు, అన్నీ సంపాదించుకున్నారు. కానీ మనకు ఏది ఏమిటి వైరాగ్యం, మనకు ఏది ఏమిటి ఏమిటది వైరాగ్యం. మరి మేమే చాలా సంపాదించుకున్నాం, మరి ఆ సంపాదించుకున్న సంపాదన మనసు ఎందుకు ఆపు చేయడం లేదు. ఇంకా వైరాగ్యం అనే సంపద ఉన్న వాడికి మనసు వాడి మనసు అంతర్మనం అంతర్దృష్టి అంతర్దృష్టి ఎప్పుడైతే కలిగిందో చేతిలో ఉన్న ముద్ద నోట్లో వేసుకోవడం ఎంత తేలింది. మనస్సు అంతర్మనం అయితే మోక్షం కలగదు. విషయాన్ని అర్థం చేసుకోండి, విషయాన్ని అర్థం చేసుకుంటే మీరు చేసే ప్రయత్నం తేలిగ్గా ఇంటికర ప్రశాంతం ముందు ముందు బలమైన ఏ లోకం అయితే మీకు కనిపిస్తుంది ఆ లోకాన్ని సంశించుకోవడానికి ప్రయత్నించి ఆ ప్రయత్నం మీరు ఉన్న లోకాన్ని బయటికి తీసేయడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నమే సాధన. సాధనంటే కంగారు పడకండి, వేదాంత పుస్తకాల్లో వేదాంత పరిభాషలో ఆ మాటలు విని మీరేం కంగారు పడకండి. సాధన సాధన అంటే కర సాధన అనుకుంటున్నాం, ఆ మాటలు చూసి మీరు గాబరా పడకండి. మీ లోపం ఏదో చక్కగా అర్థం చేసుకోండి, మీరు బయటికి చెప్పక్కర్లేదు. మీ లోపం ఏంటో మీరు ఇంటికడ ఏకాంతంగా కూర్చుని మీ లోపం ఏంటో మీరు తెలుసుకోండి. నేను ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాక ఆ లోపాన్ని తీసేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి. అలా ప్రయత్నం చేయడమే సాధన. అలా ఎప్పుడైతే మీరు సాధన ప్రారంభించారో, అలా ఎప్పుడైతే మీరు పురుషకారం చేయడం ప్రారంభించారో, ఒక రాముడు మర్చిపోయారని ఈ పని రాముడు భార్య చేత రాముడు నాశనం చేసి మీకు వస్తారు. మీరు ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయగా చేయండి, కాలం కలిసి వస్తుంది. కాలం ఎప్పుడైతే కలిసి వచ్చిందో తెలుసుకురాదు. మన లోపాలు తీసేసుకోవడానికి ముందు మన ప్రయత్నం ప్రారంభించాలి, అది సాధన. మన ప్రయత్నం ప్రారంభించిన తర్వాత కొంతకాలం కాలం కలిసి వస్తుంది. కాలం ఎప్పుడైతే కలిసి వచ్చిందో ఈశ్వరుడు అనుగ్రహం మనకు వస్తుంది. అప్పుడు ఆ కోరిక వాసనతో సహా రాలిపోతుంది, ఆ తలంపు వాసనతో సహా రాలిపోతుంది, ఆ సంస్కారం వాసనతో సహా రాలిపోతుంది, ఆ వాంఛ వాసనతో సహా రాలిపోతుంది. ఏ శకంలో అయితే నిశేషంగా అన్ని రాలిపోయో ఆ శకంలో మనం సమస్య అది పొందకుండా కనుక దేహం మనం ఉంచిపెట్టేసి మనం ఎంతో నష్టాన్ని అనుభవిస్తాం, ఎంతో కష్టాన్ని. మనం మోక్షంలోనే ఉన్నాం, అది మన అనుభవానికి రావటం కోసం అడ్డు వచ్చే బలహీనతను మనం తొలగించుకో అదే సాధన. నేను మొత్తం ఎప్పుడైనా మీకు చెప్తాను, కొంతమంది చెప్తా ఉంటారు నేను 4 గంటలు సాధన చేస్తున్నా 5 గంటలు సాధన చేస్తున్నా, అలా చెప్పకండి ఎవరికి, అలా ఎవరికి చెప్పకండి. మీరు రహస్యంగా ఉంచుకోండి. న్యూస్ టాక్ వద్దన్నాడు భగవంతుడు, ఈ న్యూస్ టాక్ వాళ్ళ పేజీలు వస్తాయి. సీతాదేవి న్యూస్ టాక్ మాట్లాడిన లక్ష్మణుడితోటి అందుకే ఎన్నో బాధలు పడి కొంతమంది అగ్ని ప్రవేశం చేయించాడని రాముని ఆక్షేపిస్తారు. సీతను అగ్ని ప్రవేశం చేయించాడని సీతాదేవి యొక్క న్యూస్ టాక్ వెళ్ళాలని అగ్ని ప్రవేశపెట్టాడు. న్యూస్ టాక్ తల ప్రమాదాన్ని తీసుకొస్తుంది. మాటలు మాట్లాడేసి ఆలోచించి ఉంటాడు, ఆలోచన లేకుండా మాట్లాడతాను. మాటల పుణ్యం తీసుకొస్తాయి. మీరు మంచి మాటలు మాట్లాడితే మీకు పుణ్యం వస్తుంది, మాట మంచిని తీసుకొస్తుంది, మాట పుణ్యం తీసుకొస్తుంది, మాట మీకు జ్ఞానాన్ని కలగజేస్తుంది. సాధన చేయడానికి ప్రయత్నించే మనసు నిర్మలంగా ఉంచుకోండి, మనసును కంగారు పెట్టుకోకండి. దేనికి మనసును కంగారు పెట్టుకోకండి, భగవంతుడు మనకి అండగా ఉన్నాడు, భగవంతుడు మనకి స్వామి, ఆయనకు మనం సొత్తు. అంటే ఆయన సంకల్పం ప్రకారం మనం జీవిస్తాం, మనకు తప్పనిసరిగా మనం సాధనలో అభివృద్ధి వస్తాం, భగవంతుడి స్వరూపాన్ని మనం పొందుతాం. నేను మొట్టమొదటిలో చెప్పాను మీరందరూ నా గురువులు, మీరందరూ నా గురువులు కాకపోతే ఇంత ఓర్పుగా మీరు ఎందుకు ఉంటారు. నేను ఏం మాటలు మాట్లాడినా ఎలా మాట్లాడినా మీరు ఓర్పుగా ఉన్నాయి. అంటే నీ విషయం మీరందరూ నా గురువులు. ఓం శంభో శివ 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 నారాయణ
మనుష్యు సన్నారాయణ సన్నారాయణ నారాయణ ఆది గురువు మొట్టమొదటి గురువు ఎవరు నారాయణ 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 నారాయణ
నారాయణ.
ఈ లోకంలో ఎంగిలి కానిదంటూ ఏదన్నంటే ఆత్మ ప్రతిదీ ఎందుకు వెళ్తుంది. ఇందులో కాని వస్తూ ఉంటూ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది ఆత్మ ఇష్టం, అది ఇంకా విచిష్టం అవ్వలేదు. లోకంలో ప్రతిదీ ఇంగ్లీ పదార్థం, ఈ లోకమైనా కాదు, పరలోకమైనా కాదు, ఏ లోకమైనప్పటికీ ఇంగ్లీ కాని ఒకటే వస్తుంది ఆత్మ. దాన్ని ఎవరు ఇంగ్లీ చేయలేరు. ఇంతేంటే మనం మాటలకి మన నాలుగుకి అదండదు. మన నాలుగు కందితే కదా మనం ఇంగ్లీ చేయగలం. మన నాలుగు కన్నదు మన మాటలకు, మన తలంపులు చూడు దాన్ని ముట్టుకోదు. అది అనుభవానికి వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? దాన్ని మనం ఇంగ్లీ చేయలేము. అది మననైనప్పటికీ దానికి ఎంతో దూరాన్ని ఉన్నట్టున్నట్టు అనిపిస్తుంది. కేవలం రూపాయలే కొబ్బరికాయ ఆస్తి అనిపోతుంది. కేవలం ఈ గ్రహణ శక్తి కూడా మనకు ఆస్తి, జ్ఞాపక శక్తి కూడా మనకు ఆస్తి. గురువు ఎందుకు ప్రేమ కూడా చాలా అవసరం. ఇంతేనండి, గురువు కూడా ఈశ్వరుడితో సమానం. గురువు అంటే నేను మీకు మంత్రం చెప్తే నేను గురువు కాను, మీరు నాకు మంత్రం చెప్తే నాకు గురువు కాదు. గురువు అంటే ఎవరు? కేవలం ఆత్మను దర్శించిన వాడే గురువు. సత్యాన్ని ఏదైతే దర్శించాడు వాడు గురువు. దేవునికి ఎంతో దూరంగా ఉన్నాం, సత్యానికి ఎంతో దూరంగా ఉన్నాం అనుకుంటున్నాం. సత్యానికి దూరంగా లేవు, దేవునికి దూరంగా లేవు, మోక్షానికి దూరంగా లేవు. నువ్వే దేవుడు, నువ్వే మోక్షం అని ఎంతో దగ్గరగా నీ చేతికి పట్టి ఇచ్చేవాడు గురువు. మంత్రం చెప్పేవాడు గురువు కాదు, మోక్షాన్ని నీ అరిచేతులు పెట్టినవాడు గురువు. ఆత్మ దూరం, ఆత్మ దూరంగా లేదు, మరి బుద్ధికి దూరంగా ఉంటుంది, పవిత్ర బుద్ధికి దగ్గరగా ఉంటుంది. మన జీవితంలో ప్రతి సంపాదించుకోవాలి సంపాదించుకోవాలి అనుకుంటూ ఉంటాం. ఈ సంపాదన అనే దృష్టి ఎన్ని జన్మల నుంచి మనకు రావంటాడు. అదేవిధంగా ఆత్మ ఎక్కడ ఉందని, ఎక్కడో మనకు దూరంగా ఉందని, అది కూడా సంపాదించుకోవాలని అనుకుంటాం. ఆత్మ మనమైనప్పుడు సంపాదించుకోవడానికి ఏం సంపాదిస్తాం? తరతరాల నుంచి యువయుగాల నుంచి మనం ఏనాడు అయితే మన ఈ శరీరాలు దాల్చడం ప్రారంభించాము, అప్పటి నుంచి కూడా మనకు బాహ్య దృష్టి అలవాటు పడిపోయి ఎక్కడో దూరాన్ని ఉండి మనం ఎక్కడో ఉన్నాం, దాన్ని సంపాదించుకోవాలి సంపాదించుకోవాలని అలవాటు పడుతుంది. సంపాదించుకోవాలి సంపాదించుకోవాలని దృష్టి ఉన్నంత కాలంలో సంపాదించడం ఏం చేయాలంటే మనకు అది వేరుగా లేదు. అసలు ఆలోచన మిమ్మల్ని మీరు సంపాదించుకోవటం అంటే ఈ ఆలోచన నుంచి మనం బయటపడకపోతే ఏ భగవతం మనకు సహాయం చేయలేదు. ఆత్మ సంపాదించడం అంటే మీరే కదా. ఆచార్యస్వామి గారు ఒక శిష్యుడు ఉండేవారు. ఆచార్యస్వామి గారికి ఎంతో చాకరీ చేశాడు. ఆచార్యులు వారు ఏమి చెప్పలేదు, ఎప్పుడు ఏమి చెప్పలేదు, కానీ ఎంతో ఆప్యాయంగా ఉండేవాడు, ఏది కావాలో చూసేవాడు, అలాగే జాగ్రత్తగా చాలా ప్రేమగా ఆచార్య వారి పట్ల చాలా ప్రేమగా ఉండేవాడు. ఆయన అడగలేదు చెప్పలేదు. ఒక రోజున ఆచార్య గారు కూర్చున్నారు గదిలో, అతను వెనకాల వచ్చాడు, పని చూసుకుంటున్నాడు, చప్పుడు అవుతాను. ఎవరు ఎక్కడ నాకు రంపని చూడండి, ఇంటికడ చప్పుడు అవుతాండి. ఎవరు ఎక్కడ, ఎవరు అక్కడ చప్పుడు చేస్తున్నారు, సమంగొస్తాడు కొంచెం, ఎవరు అక్కడ అన్నారు ఆచార్య. నేను నేను నేను. అప్పుడు ఆచార్య గారు అన్నారు, ఎవరంటే నేనంటున్నావు, నేనంటే నీకంత ఇష్టం, నేనంటే నీకంత ఇష్టము, నేనంటే నీకంత ప్రీతి, నేను అన్నాడు. ఎవరో గుర్తుపట్టారు ఆచార్య గారు. ఎవరు నేను అంటున్నావు, నేనంటే నీకంత ఇష్టము, నేనంటే నీకంత ఇష్టము, నేనంటే నీకంత ప్రియము. కానీ నేనంటే నీకంత ఇష్టం అయితే నేనంటే ఈ నేను కాదు, ఆయన నేను, నువ్వు నేనంటే నీకంత ఇష్టమా, నేనంటే నీకంత ప్రీతే, అంత మధురమా, నీకంత ప్రేమ. ఒకవేళ నేను విడిచిపెట్టలేకపోతే, ఆ నేనంటే మీకు చాలా ఇష్టం అయితే, ఆ నేను విడిచిపెట్టే శక్తి మీకు లేకపోతే, ఈ ప్రపంచం అంతా కదా నేను అనుకుంటే, నేను నీకు ఇష్టం కదా, ఆ నేను విడిచిపెట్టకు, ఈ సునిశాలమైన ప్రపంచం అంతా కూడా ఒక జాతికి కానీ ఒక మతానికి కానీ అది మధ్యలు లేవు, సరిహద్దులు లేవు. కనిపిస్తున్నటువంటి ప్రపంచం అంతా కూడా ఒక జాతికి సంబంధించిన నేను కాదు, ఒక కులానికి సంబంధించిన నేను కాదు, ఒక దేశం యొక్క అర్థులకు సంబంధించిన నేను కాదు, ఈ కనిపిస్తున్న సువిశాలమైన ప్రపంచం అంతా కూడా ఎంత ప్రపంచం అయితే నీకు కనిపిస్తాను, ఈ ప్రపంచం అంతా కూడా నేను అనుకో,
నేను నేనంటున్నాను కదా, ఈ ప్రపంచం అంతా కూడా నేనే అనుకోను. అతని శిష్యుడు నేను మాట్లాడటం లేదు. ఒకలా అనుకోవటం నీకు ఇష్టం లేదనుకో, ఈ ప్రపంచం అంతా నేనే అని అనుకోలేవనుకో, ఈ మొత్తానికి నేను విడిచిపెట్టి ఈ ప్రపంచం అంతా నేనే అని అనుకోలేవా? అనుకోవటం నీకు ఇష్టం లేదా? మొత్తానికి నేను విడిచిపెట్టి ఇక్కడ రెండు మార్గాలు చెప్పారు ఆచార్యులు వారు. ఈ ప్రపంచం అంతా నేననుకో, అది కర్మ మార్గం. మొత్తానికి నేను విడిచిపెట్టే అది మార్గం, అది జ్ఞాన మార్గం. ఈరోజు అసలు ఏదో చెప్పి మీకు జ్ఞానం కలుగుతుంది. ప్రపంచంలో ఎంతో భేదం కనిపిస్తుంది మనకి. ఈ భేదం అంతా నిజం అబద్ధం అంటే, ఈ భేదం అంతా అబద్ధం ఈ నేను యొక్క కలుగు. ఈ నేను ఎంతకాలం అయితే మనం విడిచిపెట్టలేము, మనం నేను నేను అంటున్నాం కదా. ఇది దేశగతమైన నేను, దేశానికి పరిమితమైన నేను. ఈ నేను ఎంతకాలం అయితే మనం విడిచిపెట్టలేము, అంతకాలం లోకంలో మనకి భేదం కనిపిస్తుంది. ఏ రాత్రి నిద్రపోయేటప్పుడు 4 గంటలు 5 గంటలు సుఖంగా ఉంటున్నాను. మీకు నిద్ర లేదని గ్రహించడానికి ఏమి ఉండదు, అక్కడ గ్రహించడానికి ఏమి లేదు, అక్కడ గ్రహించడానికి ఏం లేదు, తెలుసుకోవడానికి ఏం లేదు. అయినా మనం ఏమని అనగలం, దాని నిద్రలో మనం గ్రహించడానికి ఏమీ లేదు. కానీ ఏమీ లేదు అని చెప్పడానికి చూసి కానీ చెప్పలేదు. అది ఎవరు అక్కడ చూసేవారు ఎవరు? అది సాక్షి. ఆత్మని సాక్షి అని పిలుస్తారు. ఏమి లేదు అన్న సంగతి కూడా చూస్తారు. ఈ జాగ్రత్త అవస్థలకి ఆ నిబ్బరం కనుక మీరు తెచ్చుకోగలిగితే మీకు అందరికీ జ్ఞానం కలుగుతుంది అని నర్ర మనస్సు. నిద్రలో ఉన్న స్థితే మనకి జాగ్రత్త అవస్థలు తెచ్చుకోగలిగా అనుకున్నారు, అప్పుడు మీకు భేదం ఏముంటుంది? అప్పుడు ఎవరి మీద మీకు కోపం వస్తుంది, ఎవరిని చూసి ఆశ్రయించుకుంటారు? అప్పుడు చావకుండా ఎవరికైనా మనం బాధ నిద్ర ఇప్పుడు చావు గురించి ఆలోచించాను. కనిపిస్తున్న ఈ దేహమే నిజంగానే వై ఉంటే దాన్ని బూతులు ఏం పెట్టి పెడుతున్నారు? పొలం వేసుకెళ్ళి కాలుస్తున్నారు. నిజాన్ని బూతులో పెడతారా లేకపోతే పొలంలో కూడా కాలుస్తారా? పోలుతులు గురించి ఆధ్యాత్మిక మార్గంలో పోలుతులు గురికి వెళ్ళకండి, మీ ప్రయాణం గురించి ఆ నిద్ర స్థితి ఇప్పుడు మనం జాగ్రత్త వ్యవస్థలకు తెచ్చుకున్నాం. అప్పుడు జీవించడానికి రాగద్వేషాలు